ప్రేమైన ఆత్మబంధువులారా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని ప్రాణాయామాలు చేసినా, లేకపోతే ఎన్ని ట్రైనింగ్లైనా, స్వార్థం ఉన్న వాడికి పరమార్థం అందదు. అరే, యోగాభ్యాసాలు నేర్చుకోవచ్చు, ప్రాణాయామం నేర్చుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు, ఉపవాసాలు చేయొచ్చు, ఏకాదశి వ్రతాలు చేయొచ్చు, కానీ స్వార్థపరుడికి ఎన్నడూ ఎన్ని అభ్యాసాలు చేసినా పరమార్థం అండదు. అంటే భగవంతుని మనం మోసం చేయలేము. ఏదో ప్రక్రియ ద్వారా, శారీరక వ్యాయామం ద్వారా, మానసిక వ్యాయామం ద్వారా, మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ భగవంతుని మనం మోసం చేయలేము. పరమేశ్వరుడు మనందరికీ అంతర్యామగా ఉన్నాడు. మన కంట్రోలరు, మన కంట్రోలర్ మన హృదయంలోనూ ఉన్నాడు. అంచేత ఈ జ్ఞాన యజ్ఞం, ఇది కూడా యజ్ఞమే. ఇది ఈ సమావేశాలు ఇలా భగవంతుడు కూడా చెప్పాడు. అర్జున, నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థమయ్యేటట్టు చెబుతున్నారో, వారు నాకు అత్యంత ప్రీతి పాత్రులు, వారు నా హార్ట్కి చాలా క్లోజ్గా ఉంటారు, వారు నాకు నీరెస్ట్ డీరెస్ట్ అని కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఎక్కడనే ఈ ప్లానెట్ మీద వారే నాకు అత్యంత ప్రియులని. ఈ కృష్ణార్జున సంవాదాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారు, ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవరైతే చెబుతున్నారో, వారు నాకు అత్యంత ప్రీతి పాత్రులు అని భగవద్గీతలో వాసుదేవ స్వామి వారి ఉపవాచ్యం. సరే, ప్రాథమికంగా ఆధ్యాత్మికంగా ముందు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అతి ఆహారం పనికిరాదు. మనం చిండికాడ జాగ్రత్త, ఎక్కువ తింటే ఎక్కువ నిద్ర వస్తుంది. చిండికాడ జాగ్రత్తగా ఉండాలి. అతిగా తినకూడదు, అతిగా మాట్లాడకూడదు, అతిగా నిద్రపోకూడదు. ఓవర్ ఈటింగ్, ఓవర్ స్లీపింగ్, ఓవర్ టాకింగ్, ఈ అతిగా ఉండకూడదు. అతిగా ఉండటం వల్ల మనం యోగంలో సక్సెస్ అవ్వలేము. అతి పనికిరాదు, మధ్య మార్గమే మంచిది. అంటే నేను ఏదో యోగాభ్యాసం చేస్తానని అతిగా నిద్రపోయి అతిగా తింటానంటే యోగాభ్యాసం సక్సెస్ అవ్వదు. స్వామివారు చెప్పారు భగవంతుడు, యుక్తాహార విహారాశి. నీ ఆహారం యుక్తంగా ఉండాలి, విహారం యుక్తంగా ఉండాలి, సమాజంతో నీకున్న అనుబంధం కూడా అతిగా ఉండకూడదు, యుక్తంగా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి, కానీ మా హద్దులు దాటి మాట్లాడకూడదు. అంటే అది కొంతమంది మనుషులు పట్టుకుంటామని చెప్పి పడబడతారు. మనుషులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు చెవటం పట్టుకుంటామని చెప్తారు, కానీ అది చేసేది పడబడటం. చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, యుక్తంగా ఉండాలి. అతి పనికిరాదు, ఆహారంలో వ్యవహారంలో యుక్తంగా ఉండాలి, తగుమాత్రంగా ఉండాలి. తర్వాత మనం ఆటవీల్లో చెప్పుకున్నాం, మీ పని అది మీరు శ్రద్ధగా చేసుకుని మిగతాటి కాలం అంతా కూడా, అంటే కాలం, కాలం యొక్క విలువ మనకు తెలియటండదు, మీకు తెలియటండదు, నాకు తెలియటండదు. ఈ గ్రామంలో ఉన్న ధనాన్ని అంతా పోజేసి ఒక చోట రాశి కింద పెట్టినా జరిగిపోయిన క్షణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలే. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ధనాన్ని అంతా పోగు కింద పెట్టామనుకోండి, కానీ జరిగిపోయిన క్షణం మళ్ళీ రమ్మంటే రాదు మనకి. అంటే 100 కోట్లు డబ్బు పెట్టి కూడా జరిగిపోయిన క్షణాన్ని మళ్ళీ వెనక్కి రక్షించడం, లేదా ఒక క్షణాన్ని మనం కొనలేము 100 కోట్లు డబ్బు పెట్టి. అందుచేత మనకి కాలం విలువ తెలియటండాలి. ధనం పెట్టి కాలాన్ని కొనలేము, ధనం పెట్టి మనం మోక్షాన్ని కొనలేము. అందుకే మనకి ఎంతవరకు ధనం ఉపయోగం ఏంటంటే, మన వ్యవహారానికి మన పొట్టకే ధనం ఉపయోగపడుతుంది, కానీ కాలాన్ని కూడా ధనం పెట్టుకోనలేము. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు నేను కాల రూపంలో ఉన్నాడని చెప్పాడు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే భగవంతుని గౌరవించినట్టు, కాలాన్ని దుర్వినియోగం చేస్తుంటే భగవంతుని అగౌరవపరిచినట్టు. తర్వాత భగవంతుడి మనకు ప్రేమ లేకుండా, భక్తి లేకుండా, ఇష్టం లేకుండా భగవద్ అనుభవం మనకు కలగదు. ఏదైనా చదువు ఉందనుకోండి, చదువు మీద మనకు ప్రీతి ఉంటే, చదువు మీద మనకు ఇష్టం ఉంటే, అది మన సొంతం అవుతుంది. ఈనాటికి కాకపోయినా ముందు నాటికైనా మనం ఏదైనా ఒక వస్తువును సాధించాలన్నప్పుడు దాని మీద ప్రీతి కలగాలి, ఇష్టం కలగాలి, ప్రేమ కలగాలి. ప్రేమ కలగకుండా ప్రీతి కలగకుండా ఇష్టం లేకుండా మనం సొంతం అవ్వదు, ప్రయత్నం చేసినా సొంతం అవ్వదు. ఇప్పుడు చదువు మీద ఇష్టం ఉందంటే, చదువు మీద ఇష్టం ఉంటే దానికోసం కష్టపడితే మనం అది ఎప్పటికైనా మనకు సొంతం అవుతుంది. చదువు మీద ఇష్టం లేకుండా, చదువు మీద ప్రేమ లేకుండా, అధ్యయనం చెయ్యాలనేటువంటి ఆ తపన లేకుండా మనం సొంతం ఎలా అవుతుంది, మనం విద్యావంతులు ఎలా అవుతాం, విద్యావంతులు అవ్వలేం. ఇక్కడ రెండే సమస్యలు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఇక్కడ రెండే సమస్యలు, మనకు అజ్ఞానం ఉందా లేదా. అజ్ఞానం ఉందా లేదా ముందు చూసుకోవాలి. మీకు లేకపోతే ఇబ్బంది లేదు, ఉంటే పోగొట్టుకోవాలి. శరీరానికి రోగం ఉందా చూసుకోవాలి. శరీరానికి రోగం లేకపోతే ఇబ్బంది లేదు, ఉంటే రోగాన్ని తొలగించుకోవాలి. ఇక రోగాన్ని అలా వదిలేస్తే ప్రమాదం చూసుకోవచ్చు. అయితే ఆ రోగం కంటే అజ్ఞానం ప్రధానం. ఎందుకంటే రోగం ఏం చేస్తుందంటే శరీరాన్ని చనిపూడుకుంటుంది. శరీరానికి ముగింపు ఉంది కానీ జీవితానికి ముగింపు లేదు. మన శరీరానికి ముగింపు ఉంది కానీ లైఫ్కి ముగింపు లేదు. ఇటువంటి శరీరాలు వస్తూ ఉంటే లైఫ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చనిపోయినప్పుడు దేహానికి ముగింపు ఉంది కానీ జీవితానికి ముగింపు లేదు. అలా లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకు రియలైజేషన్ వచ్చే వరకు, గాడ్ రియలైజేషన్ వచ్చే వరకు. అయితే భగవంతుని మీద ఇష్టం లేకుండా, భగవంతుని మీద భక్తి లేకుండా, భగవంతుని మీద ప్రేమ లేకుండా ఏదో మెకానికల్గా యాంత్రికంగా మేము ఏదో చేస్తున్నామంటే దానివల్ల భగవంతుడు తెలియబడ్డు. భగవంతుడు అమాయకుడు కాదు, ముద్దబ్బాయి కాదు. భగవంతుడు భగవంతుని మనం మోసం చేయలేం. ఇప్పుడు శంకరాచార్యులు వారు సర్వసాధారణంగా దేహ వాసన గురించి, లోక వాసన గురించి, శాస్త్ర వాసన గురించి నేటి చూడమండలో వివరించారు. అయితే భగవంతు దగ్గరికి వచ్చి ఏమని చెప్పారంటే, అసలు నీకు దేహం ఎప్పుడు వస్తుంది, లోకం ఎప్పుడు వస్తుంది, శాస్త్రం ఎప్పుడు వస్తుంది, నేను అనే తలంపు వచ్చాక లోకం, దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక శాస్త్రం వస్తుంది, శాస్త్రం వచ్చాక దేహం వస్తున్నాయి. ముందు అసలు నేననే తలంపు నువ్వు ఎంతకు వదిలేస్తున్నావు? బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు గాఢ నిద్రలో మనకు దేహ వాసన లేదు, లోక వాసన లేదు, శాస్త్ర వాసన మూడు లేవు. ఏది వచ్చాక ఏది వస్తున్నాయి నీకు? నీకు నేననే తలంపు లేకుండా నీకు దేహం ఉందా, నాకు దేహం ఉందని నీకు తెలియదు. గాఢ నిద్రలో ఎవరికి కూడా నాకు దేహం ఉందని ఎవరికీ తెలియదు. అంటే నిద్రపోయిన వాడు చచ్చిన వాడితో సమానం అంటారు. అసలు నీకు దేహ వాసన రాని, లోక వాసన రాని, శాస్త్ర వాసన రాని, మరొకటి వాసన రాని, అసలు దేహం ఉందని నీకు ఎప్పుడు తెలుస్తాను? నేను అనే తలంపు నీకు ఉదయించిన తర్వాత దేహం తెలుస్తాం. దేహం వచ్చాక లోకం, లోకం వచ్చాక దేవుడు, లేదా శాస్త్రం. ఈ నేను అనే తలంపుని తీసి ఒక పక్కన పెడితే ఆ మూల తలంపుని అంటిపెట్టుకునే ఎన్ని వాసనలనే ఉంటాయి. ఆ మూల తలంపుని తీసి ఒక పక్కన పెడితే అసలు వాసన ఉండడానికి అక్కడ ఎగ్జిస్టెన్స్కి అవకాశం లేదు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుడు, నువ్వు, నేను, నువ్వనే తలంపు, నేననే తలంపు, దైవ తలంపు, లేకపోతే లోక తలంపు, మరొక తలంపు, బంధువులు, స్నేహితులు, విరోధాలు, ఈ లోకాలు, పరలోకాలు, ఇవన్నీ కదలనంతా కూడా ఒక మనిషినే కాదు, జంతుజాలం అంతా కూడా మనుషులు, జీవకోటి, పూర్వ జన్మలు, రాబోయే జన్మలు, ఉత్తర జన్మలు, ఖగోళం మొత్తం, ఖగోళం అంతా ఎక్కడుంది? ఆ మొదటి తలంపు నేను అనే మొదటి తలంపు మీద ఆధారపడి ఉంది. మొత్తం సృష్టి అంతా కూడా ఒంటి స్తంభం మేడ మీద ఆధారపడి ఉంది. ఆ ఒంటి స్తంభం ఏంటంటే నేను అనే మొదటి తలంపు. దాన్ని డౌట్ చేయి, డౌట్ చేసి దాన్ని షేక్ చేయి. ముందు దాన్ని డౌట్ చేయకపోతే అదే దాన్ని డౌట్ చేయి, షేక్ చేయి. ఆ నేననే మొదటి తలంపుతే నువ్వు అనుకుంటున్నావు. అలా నువ్వు ఉన్నాను కొంతకాలం ఈ జన్మ మరణం నుంచి, ఆ ప్రవాహంలోంచి విడుదల పొందడం. సంసారం అంటే ఇంట్లో మనుషులు సంసారం కాదు, అజ్ఞానమే సంసారం, అహంకారమే సంసారం. అంతేగా ఇంట్లో మనుషులు సంసారం కాదు, శవాలు వస్తూ ఉంటాయి, వెళతా ఉంటాయి. అయితే మొదటి తలంపుని కనీసం నువ్వు సందేశించడం లేదు. అదే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అదే నువ్వు అనుకుంటున్నావు. ఏది నువ్వు కానిది నువ్వు అనుకున్నా, నువ్వు అనుకున్నంత మాత్రం చెంది నిజం కాదు. అయితే ఆ మొదటి తలంపుని, ఆ మూల తలంపుని, ఆ ప్రథమ తలంపుని, ఆ ప్రధాన తలంపుని, ఆ మదర్ థాట్ని, ఆ దేహాత్మ అంటే దేహంతో తాదాత్మ్యం పొంది ఆ తలంపు నువ్వు ముందు సందేహించు, దాన్ని డౌట్ చెయ్యి, దాన్ని షేక్ చెయ్యి. దాన్ని తొలగించకుండా నువ్వు ఎన్ని చేసినా ఏమీ ప్రయోజనం లేదు. రమణ మహర్షి గారు దాని గురించి ఉదాహరణ చెప్తా ఉంటారు. అందరూ గజెత్తగాడు అనటండి, ఈత మొదలు పెట్టారని ఎవడో గజం కదలలేదట. అంటే దాని అర్థం ఏంటంటే మూల తలంపుని విడిచిపెట్టేసి మీరు చేసే సాధనలన్నీ అలాగే ఉంటాయి. అంటే మీరు ఏ సాధన చేసినా ముందు మూల తలంపును ఇవ్వాల్సి చేయాలి. మూల తలంపును మినహాయించి మీరు ఎంత సాధన చేసినా ఏమీ ప్రయోజనం లేదు. కానీ చాలా సాధన చేస్తున్నాం, చాలా అభివృద్ధిలోకి వచ్చేసాం అని అనిపిస్తూ ఉంటుంది. అదే మూల తలంపు చెబుతూ ఉంటుంది. అయితే మూల తలంపుని విడిచిపెట్టి మీరు ఎంత సాధన చేసినా చేశాను అనిపిస్తాను అనిపిస్తుంది. కానీ దానికి రమణ మహర్షి గారి గానిగద్ది ఉదాహరణ చెప్పారు. గానిగద్ది కళ్ళకంతలు కడతాం మనం, అది గంట సేపు తిప్పుతాడు. అతను తిప్పిన తర్వాత అనుకుంటే ఆయన అమలాపురం వచ్చేసాం అనుకుంటుంది. అమలాపురం పల్లంకుడిలో బయలుదేరాం, అమలాపురం వచ్చేసాము ఆ గానిగద్ది అనుకుంటుంది. అతను కంతలు ఇప్పటికి ఎలా ఉంటుందంటే అది పల్లంకుడిలోనే ఉంటుంది. మనం చేసే సాధనలు అలాగున్నాయి. అంటే ఆ మూల తలంపుని విడిచిపెట్టి నువ్వేది చేసినా నువ్వు చేసే సాధన అలాగుంటుంది. అంటే నువ్వు చేసే సాధనలో మూల తలంపుని ఇన్వాల్వ్ చేయాలి. ఆ మూల తలంపే మనస్సు, ఆ మూల తలంపే జీవుడు, ఆ మూల తలంపే చిజ్జడ గ్రంథి, ఆ మూల తలంపే అహంభావన, ఆ మూల తలంపే చీకటి. అంటే మొత్తం సృష్టి, రాబోయే జన్మలు, ఈ ఖగోళం అంతా కూడా నీ దేహ వాసన, నీ లోక వాసన, నీ శాస్త్ర వాసన, ఇవన్నీ కూడా మూల తలంపు యొక్క ఆ ఒంటి స్తంభం, మూల తలంపు అనే ఒంటి స్తంభం మీదే ఈ ఖగోళము ఈ జీవకూటంతో నిలబడి ఉంది. దాన్ని షేప్ చేసి దాన్ని తొలగిస్తే ఏమి లేదు, ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం కూడా. అయితే అక్కడ నిలబడి చేయాలి మనం. ఆచార్య వారు చెప్పినట్టు అసలు ఎన్నో జన్మలు మనం ఎన్నో జన్మలు కృషి చేస్తే, అంటే సత్కర్మ ఆచరిస్తే, పుణ్యకర్మలు చేస్తే, మళ్ళీ మనం మర్చిపోయి కొన్ని మంచి కర్మలు చేయగా చేయి ఎన్నో జన్మలు చేస్తే మనుష్య జన్మ వస్తున్నట్లండి. ఎన్నో జన్మలు మంచి పనులు చేస్తే, అలాగా మనిషి జన్మ వచ్చి ఇంకా ఎన్నో జన్మలు పుణ్యం చేయగా చేయగా ముముక్షత్వం వస్తున్నట్లు. అంటే మోక్షం సముపార్జించాలి, జ్ఞాన సముపార్జన చేయాలి, బంధం నుంచి విడుదల పొందాలి అని ముముక్షత్వం మోక్ష కాంక్ష వస్తుంది మనకు. జ్ఞాన సముపార్జనకి పెట్టుబడి ఏమి లేదు, కాంక్ష. జ్ఞానం సంపాదించాలనే కాంక్ష పెట్టుబడి. అలాగే మోక్ష ముముక్షత్వానికి కూడా పెట్టుబడి ఏం అక్కర్లేదు, పైసలు ఏం అక్కర్లేదు. దాన్ని సాధించాలి పుణ్యం, అది తెలుసుకోవాలనే కాంక్ష పెట్టుబడి. దానికి పైసలతో పని లేదు. అయితే మీకు అనేక జన్మల పుణ్యం ఉంటే మనిషి జన్మ వస్తుంది, అలాగే అనేక జన్మల పుణ్యం బలం ఉంటే మీకు మోక్షత్వం వస్తుంది, అలాగే అనేక జన్మల పుణ్యబలం ఆ వివేకం నీకు ఉంటేనే కానీ సత్పురుషులతో సహవాసం చేయాలనే బుద్ధి కూడా నీకు కలగదు. ఎంతో పుణ్యబలం ఉంటేనే కానీ సత్పురుషులు నీ పక్కన ఉన్నా, నీకు నైబర్స్ అయినప్పటికీ వాళ్ళతో సహవాసం చేయాలనే సంకల్పం కూడా నీకు కలగదు నీకు పుణ్యబలం లేనప్పుడు. కేవలం ప్రారంభం ద్వారా ఏ పాఠాలు నేర్చుకోవాలి, అది పాఠాలు నేర్చుకుంటూ ఉంటుంది. కానీ ఆ మోక్ష జ్ఞానం సముపార్జన చేయాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలి, ఆత్మవిద్య సంపాదించాలనే కృషి విషయంలో మటుకి అతిరద్ద పనికి రాదు. కృషి లేకుండా కృప రాదు. రెండు ఓ బండి వెళ్ళాలంటే రెండు చక్రాలంటే ముఖ్యం. భగవద్భావం పొందాలంటే ఒకటి కృషి ఉండాలి, రెండు కృప ఉండాలి. మనం చేయగాక చేయగా కృషియే కృప కింద మారుతుంది. అంటే కృషి చేయకుండా కృప కోసం ఎదురు చూడకూడదు. అంతేకాదు బండి వెళ్ళాలంటే రెండు చక్రాలు ఉంటాయి కదా, ఆ బండి వెళ్ళేది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పోవాలంటే మన హృదయంలో ఉన్న ఈశ్వరుని మనం అనుభవిక వైద్యం చేసుకోవాలంటే రెండు అవసరం, ఒకటి కృషి, రెండు కృప. అందరికీ తలో మెదడు ఉంది, మ్యాక్సిమం ఆ మెదడుని మనం ఉపయోగించుకోవాలి. మెదడుని ఉపయోగించుకునే కృషి చేస్తామంటే మనం కృషి చేస్తున్నామని భగవంతుడికి తెలుసు. వాడు అంతర్యామి, లోపల సాక్షిగా ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, పరిస్థితులు మనం అనుకూలం చేస్తాడు. పరిస్థితులు అనుకూలం చేసి మనకి జ్ఞానం పట్లనటువంటి అపేక్షను చూసి అది పుడిపుడి చేయడానికి ఈశ్వరుడు సంకల్పించి మనకు ఒంటికి తీసుకొస్తాడు. అంటే ఈశ్వరానుగ్రహం పట్ల ఈశ్వరుడు ఎందు ప్రేమ లేకుండా ఈశ్వరు ఎందు పాదాలు ఎందు భక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుని భక్తి కలగకుండా, ప్రేమ లేకుండా, స్వార్థాన్ని విడిచిపెట్టకుండా ఆయోగాభ్యాసం చేశాను, యోగాభ్యాసం చేశామంటే మోక్షానికి చేయడం అమాయకుడేం కాదాను. భగవంతుని మనం మోసం చేయాలి, లోకాన్ని మోసం చేయొచ్చును కానీ భగవంతుని ఎవరు మోసం చేయలేరు, అది దృష్టిలో పెట్టుకోండి. అంటే జాగ్రత్తగా ఉండాలి, మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక డాక్టర్ ఉండొచ్చు, అతని ప్రొఫెషన్లో అతను బాగా చేయొచ్చు. అలా ఒక ఇంజనీర్ ఉండొచ్చు, అతను ప్రొఫెషన్ అతను బాగా చేయొచ్చు, అదో స్కిల్. అలాగే వ్యవసాయదారు ఉండొచ్చు, బాగా కష్టపడి ఎక్కువ పంటలు పండించవచ్చు. అంత మాత్రం చేత అతనికి ఒక వృత్తిగా స్కిల్ ఉన్నంత మాత్రం చేత లోపల ఎదుగుదల రాదు. అసలు మన అంత మాత్రం చేసే మానసిక వికాసం రాదు, అంత మాత్రం చేసే లోపల నుంచి గ్రోత్ రాదు. ఆ గ్రోత్ నీకు ఎప్పుడు వస్తుందంటే ఆ మూలతలంపుల నుంచి విడుదల పొందడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఏ ఎక్స్టెంట్ వరకు నువ్వు ప్రయత్నం చేసావో ఎక్స్టెంట్ వరకు నీకు గ్రోత్ వస్తుంది. లోపల నుంచి ఎదుగుతూ రావాలి, లోపల నుంచి శక్తి పెంచుకుంటూ రావాలి. పైకి మనం ఆడంబరం లేకుండా అందరిలాగే కనిపించాలి. మనం భక్తులుగానే కనపడకూడదు, పైకేమో అందరిలాగే కనపడాలి. మనం లోపల బలం పెంచుకుంటూ, శక్తి పెంచుకుంటూ, జ్ఞానం పట్ల అపేక్ష పెంచుకుంటూ రావాలి. లోపల పైకి మటుకు నార్మల్ గానే ఉండాలి, ఎబ్బనార్మల్ గా ఉండకూడదు, పైకి మటుకు నార్మల్ గానే ఉండాలి. పైకి అందరిలాగే మనం కల్పిస్తూ ఉండాలి, లోపల మటుకు మనం శక్తిని పెంచుకోవాలి, బలాన్ని పెంచుకుంటూ రావాలి. మనం చేస్తున్న సాధన పక్కవాడికి తెలియాలని అనుకోకూడదు. ఒకవేళ పక్కవాడికి తెలియాలని మనం అనుకుంటే మూల తలంపు మన దారి తప్పించడం కోసం అలా అనిపిస్తుంది. అంటే మూల తలంపుకి ఇతరులు ఉన్నారు, మూల తలంపుకి లోకం ఉంది, మూల తలంపుకి దేవుడు ఉన్నాడు. ఆ మూల తలంపు అద్భుతేది లేదు. సమత్వం మూఢమిచ్చతే, సమానత్వమే యోగం. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఊరికే మీరు నిలువు బొట్లు పెడితే, అడ్డం బొట్లు పెడితే యోగి, నిలువు బొట్లు పెడితే యోగి అయినా ఏం చెప్పలేదు. బొట్లు అడ్డంలో పెట్టుకోండి, నిలువుగా పెట్టుకోండి, యోగి ఏం చెప్పలేదు. ఎవరికైతే సమాన బుద్ధి ఉందో, ఎవరికైతే సమత్వ దృష్టి ఉందో, ఎవరికైతే ఈక్వల్ మైండెడ్నెస్, ఆ ఈక్వల్ మైండ్నెస్ ఎవరికైతే ఉందో, ఎవరికైతే ఈక్వల్ విజన్ ఎవరికైతే ఉందో, ఆ సమానత్వానికి సంబంధించిన యాక్షన్ ఎవరికి ఉందో వాడే యోగి. సమానత్వం అంటే ఏమిటి? సమానత్వం అంటే అర్థం అవ్వాలి కదా. మీకు ఏదైనా లాభం వచ్చిందనుకోండి పొంగిపోతారనుకోండి, నష్టం వచ్చిందనుకోండి దుఃఖపడిపోతారనుకోండి, మీ బుద్ధి సమానంగా లేదని అర్థం. ఎవరికైతే సమానం, మీకు ఏదైనా గౌరవం వచ్చిందనుకోండి పొంగిపోతారనుకోండి, అగౌరవం వచ్చిందనుకోండి కుంగిపోతారనుకోండి, మీకు సమాన బుద్ధి లేదు, సమత్వం లేదు. కాబట్టి మీకు యోగం సిద్ధించదు, ఆత్మలాభం కలగదు. మీకు గౌరవం వచ్చిందనుకోండి పొంగిపోయేది మూల తలంపు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే లాజిక్ మీకు అర్థం అవ్వాలి. సత్యానుభవం కలిగే వరకు సాధ్యమైనంత వరకు రేదని పట్టుకుని వెళ్ళడాలి. ఇంకే గోదావరి రోడ్డుకి వెళ్ళి మన పసుపు కుంకుమ కలిపేసి, మరి తర్వాత ఇంకేదో పసుపు కుంకుమ కలిపేసి అక్కడ ఓ తక్కడి పువ్వులు పెట్టుకెళ్ళి ఆ నీళ్ళు పాడు చేసి వచ్చినట్టుందంటే యోగం అంతేను. మన భక్తి పరిచెప్పి నీళ్లు పాడు చేస్తాం, అది మన భక్తి. ఒక పచ్చడి పువ్వులు పెట్టడం, ఆ నీళ్ళు పెట్టడం, పసుపు కుంకుమ డబ్బా పట్టుకెళ్ళడం, అందులో కలిపేయటం, అది భక్తి అనుకోవటం. ఆ నీళ్లు ఇంకొకరు తాగటం, వాళ్ళకి మరి జబ్బులు రావటం. ఈ భక్తులు లోకానికి ఎంతవరకు ఉపకారం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నీళ్లు పాడు చేస్తున్నారు. డబ్బాలు కొద్ది పసుపు కుంకుమ పట్టుకెళ్ళటం, నీళ్ళలో కలిపేయటం, కాలువలో కలిపేయటం, నదుల్లో కలిపేయటం, ఆ నీళ్ళేమో పొల్యూట్ అయిపోవటం. ఈ కార్తీక మాసంలో ఏవో చేసేస్తాంటారు, కాలువల్లో చెరువుల్లో చేసేస్తా, నీళ్ళని పాడు చేసి ఇళ్ళకి వస్తారు. ఆ నీళ్ళు మళ్ళీ మనమే తాగుతాం, మళ్ళీ మనకే డయ్యూరే పట్టుకుంటుంది. మనకి నీళ్ళ వల్ల, మన దేశంలో నీళ్ళ వల్ల వచ్చే జబ్బులు ఎక్కువ. మిగతా వాళ్ళు ఎంతవరకు పాడు చేస్తున్నారో నీళ్ళు అని తెలియదు, కానీ భక్తులు ఎక్కువ పాడు చేస్తున్నారు. ఈ పసుపు కుంకుమ వేసుకెళ్తారు అక్కడ ఓ తక్కడి పువ్వులని. ఇదంతా భక్తి కింద చలామణి అయిపోతున్నాం, యోగం కింద చలామణి అయిపోతున్నాం, మూల తలంపు జోలికే వెళ్ళటం లేదు. ఆ మూల తలంపు కూడా ఏం చేస్తుందంటే, నువ్వు పసుపు కుంకుమ నీళ్ళలో కలుపుకో, ముక్కులు గాలి కూడా చూసుకుంటా ఉండు, అదే పుణ్యం చేసుకుంటా ఉండు, ఎక్కడ గుడి కట్టించు, లేకపోతే నువ్వు తవ్వించు, నా జోలికి మటుకు రాదు, నీకు ఏదైనా పుణ్యం సంపాదించి పెడతానని చెబుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే దాని జోలికి రావద్దని. పట్టుకుంటే నా తోక పట్టుకోకన్నా రెండు కొమ్ములు పట్టుకోవద్దు నువ్వు. ఇప్పుడు ఏదైనా యుద్ధం ఉందనుకోని బలమైన ఇద్దరు రెండు కొమ్ములు పట్టుకుంటే ఆగిపోతున్నది, గట్టిగా పట్టుకుంటే, తోక పట్టుకుంటే జారిపోతుంది. ఈ మూల తలంపు ఏం చేస్తానంటే, నువ్వు సాధన పేరు చెప్పి పట్టుకుంటే నా తోక పట్టుకోకుండా నా కొమ్ములు పట్టుకోవద్దు నువ్వు. అంటే మూల తలంపు ఏం చేస్తానంటే, నువ్వు సాధన అయితే నువ్వు చేసుకో, నీ చెప్పలే నువ్వు పడు, నన్ను మటుకు ఎన్ని వాళ్ళు చేయొద్దు నువ్వు. నీకు కావలసింటే పుణ్యం సంపాదించుకో, మరణానంతరం మంచి లోకానికి వెళ్ళు, అక్కడ కూడా భోగాలు ఉన్నాయి, భోగాలు అనుభవించవచ్చు. అంతేగాని నా జోలికి రావద్దని మూల తలంపు చెబుతాను. పదం ఒక చోట ఉండదు, ధనం ఒక చోట ఉండదు, అవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు. గౌరవాలంటే, అగౌరవాలంటే, లాభాలంటే, నష్టాలంటే, అవి అలాగ తిరుగుతూ ఉంటాయి. నీ దేహ ప్రారంభంలో ఉంటే కోరిక లేకపోయినా వచ్చేస్తుంది, నీ దేహ ప్రారంభంలో లేనప్పుడు కోరిక ఉన్నా నీకు రాదు. అంచేత దేశాన్ని ప్రారంభాన్ని గురించి పెట్టి ఆ దేశానికి వచ్చే లాభ నష్టాలు గౌరవాలు అగౌరవాలు ఈ మూల తలంపు దగ్గరికి మూల తలంపు వాటి వల్ల షేక్ అవ్వకుండా అవి వచ్చినప్పటికీ గౌరవాలు అగౌరవాలు వచ్చినప్పటికీ ఆ లాభ నష్టాలు వచ్చినప్పటికీ మూల తలంపు షేక్ అవ్వకుండా చూసుకుని అంటే షేక్ అవ్వకుండా అంటే మూల తలంపుకి గాయాలు తగలకుండా చూసుకుని అది గౌరవం వచ్చినప్పుడు మూల తలంపు ఎలా ఉందో అగౌరవం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండదు దాని సమానంగా గౌరవాన్ని అగౌరవాన్ని సమానంగా చూచేటట్టు మూల తలంపుకి నేర్పు నువ్వు నేర్పకపోతే దానికి ఎలా వస్తుంది నీకు బుద్ధి ప్రస్తుతం సమానంగా లేకపోవచ్చు నువ్వు లెక్కలు నేర్చుకున్నట్టే నీ బుద్ధి సమాన బుద్ధి ఉండేటట్టు నేర్చుకో నేర్చుకుంటే గాయాలు తగ్గుతాయి ఏది సమాన బుద్ధి నేర్చుకుంటే ఈ లాభ నష్టాలు కూడా వచ్చే గాయాలు ఈ గౌరవాలు అగౌరవాలు వచ్చే గాయాలు నీకు తగ్గిపోతాయి గాయాలు పడవు అవి వచ్చి కుమ్ముతాయి గౌరవం వచ్చి కుమ్ముతుంది అగౌరవం వచ్చి కుమ్ముతుంది ఆంబోచి గుమ్మినట్టు మళ్ళీ లాభం వచ్చి కుమ్ముతుంది నష్టం వచ్చి కుమ్ముతుంది అవన్నీ కుమ్ముతూ ఉంటాయి వచ్చినప్పటికీ నీ మనసున బ్యాలెన్స్గా ఉంచుకో నీ బుద్ధిని బ్యాలెన్స్గా ఉంచుకో నీకు మెదడు ఉంది నీ మెదడుని మాక్సిమం ఉపయోగించుకో అలాగే సమాన బుద్ధి కనుక ఏర్పడుతుంటే ఆ సమాన బుద్ధి ఏం చేస్తుందంటే దానికి లోపల చూపు కలుగుతుంది ఎవరికైతే సమాన బుద్ధి ఉందో ఎవరికైతే సమత్వ దృష్టి ఉందో వాడిని భగవంతుడి జ్ఞానం తోటి అనుగ్రహిస్తాడో అర్జున అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే మూల తలంపు తోక పట్టుకోకు నువ్వు జారిపోతున్నావు కొమ్ములు పట్టుకో మనం మీరు ఇంటికంటే బయలుదేరి వెళ్ళారనుకోండి ఎక్కడికైనా బయలుదేరారనుకోండి ఏ ఊరు వెళ్తున్నారని అడుగుతానికి ఏమోనో ఏ ఊరు వెళ్తున్నాము ఏ కారు వస్తే ఆ కారు ముందెక్కేస్తామంటే అర్థం ఏంటండి దానికి ఏ కారు వస్తే ఆ కారు ముందెక్కిపోతారా ఆ కారు బోర్డు ఏమి చూసుకోరా అసలు సాధన ఎందుకు చేస్తున్నారు సాధన యొక్క ప్రయోజనం ఏంటి దేన్ని తొలగించడానికి మీరు సాధన చేస్తున్నారు అసలు మీ డెస్టినేషన్ మీకు తెలియాలి కదా ఏది తొలగించుకుంటే ఈశ్వరానుభవం కలుగుతోంది నువ్వు అన్ని దానాల్లోకి నిదానమే గొప్పదంటారు అసలు మన పెద్దలు అన్ని దానాల్లోకి నిదానము గొప్పది అంటే నువ్వు నిదానంగా ఉండి నీ మనస్సును పవిత్రం చేసుకుంటే లోపల ఏదో పవిత్రమైన వస్తుంది అంటున్నారు అది నీ ఇమాజినేషన్ కి అందదు నీ మాటకు అందదు నీ సంకల్పానికి అందదు ఎవరికి అందదు నీ మనస్సు కనుక పరమ పవిత్రం కనుక అయితే ఈ పరమ పవిత్రమైన మనస్సు ఈశ్వరుడు ఎంత పరమ పవిత్రుడిగా ఉన్నాడో అలాగే నీ మనస్సు అంత పరమ పవిత్రం చేసుకుంటే ఇది సదాకారం చెందుతుందోయ్యా అదే యోగం యొక్క లక్ష్యమయ్యా ఇది తెలియంది ఎలాగో తెలియదు అది తెలిసిన దానికి తెలుపు పట్టించుకో అంటే స్వచ్ఛత పట్టించుకో ఏకాగ్రత పట్టించుకో పరమ పవిత్రుడుక రమణ మహర్షి గారు ఏ మార్గాన్ని ఖండించడానికి రావలేదు ఎవరి మార్గంలో వారిని ప్రోత్సాహం చేశారు మీరు సుఖపడాలి మీరు సుఖి అవ్వాలి శాంతి సామ్రాజ్యానికి మీరు అధిపతి అవ్వాలి జ్ఞానదేవుడు మీకు జ్ఞానదేవుడు మీ పట్ల అనుగ్రహం కలగాలి వారి మతం కేవలం ఏ హిందూ మతాన్నో క్రైస్తవ మతాన్నో వారు చెప్పలేదు వారు చెప్పింది జీవితం పొడుగున బోధించింది ఆచరించింది జ్ఞాన మతం అసలు హిందూ మతం గురించి క్రైస్తవ మతం గురించి మతాల గురించి ఆయన ఎక్కువ ఎప్పుడు బోధించలేదు ఆయన మతం ఆయన చెప్పిన మతం ఏం మతం అది జ్ఞాన మతం అది జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పారు అయితే అలాగని భక్తికి గురించి చెప్పలేదని కాదు ఎవరైనా భక్తి మార్గంలో ప్రయాణం చేస్తాంటే నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయమని ప్రోత్సహించారు ఆయన ఉన్నదం మీరు ఏ మార్గం మీరు ఎంతవరకు ఏ స్టేజ్ వరకు వచ్చారు అక్కడి నుంచి ఎదరకెళ్ళటానికి సహకరించారు కానీ ఖండించడానికి రాలేదు ఉన్నది ఓడగొట్టడానికి రాలేదు అన్ని మార్గాల్లోనే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో ప్రోత్సహించారు కానీ ఇది ఒకటే మార్గం అని మటుకైనా నిరంకుశత్వంగా చెప్పలేదు మిమ్మల్ని ఎప్పుడు బలవంతం చేసి మార్గంలోకి రండి మిమ్మల్ని ఎప్పుడు ఎవరిని ఆయన బలవంతం చేయలేదు ఎవరి మార్గంలో వారిని పొంది మీరు హృదయంలోకంటే ఈశ్వర సాక్షాత్కారం పొందండి మీరు సుఖం మీకు సుఖం కావాలంటే మీ హృదయంలో వస్తులేదు మీకు తెలియాలి అక్కడే సుఖం ఉంది అక్కడే శాంతి ఉంది అక్కడే ఆనందం ఉంది అక్కడే ఉండటం అక్కడికి వెళ్ళి మీరు మరణం మీ శరీరం మరణించినా మీరు మరణం లేని పొందుతారు అమృతత్వం పొందుతారు అమృతత్వం అనేది మీ హృదయంలో ఉంది ఆధ్యాత్మిక హృదయంలో ఉంది ఆ స్పిరిచువల్ హార్ట్ లో ఉంది లోపలికి వెళ్ళండి లోపలికి దిగండి మీరు లోపలికి వెళ్ళాలంటే దానికే వైరాగ్యం అవసరము అంటే మీరు సత్యానుభవం మీకు కావాలంటే మీ లోతు వైరాగ్యాన్ని పెంచుకుని మీ లోతును పెంచుకుని మీరు మనస్సమాధానం పొంది యోగాన్ని అభ్యసించి బుద్ధిని సమాన దృష్టికి పెంచుకుని రాగద్వేషాలు తగ్గించుకుని రాగద్వే రాగం ఎక్కువగా ఉన్న మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది ద్వేషం ఎక్కి ద్వేషం ఎక్కువగా మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. రాగద్వేషాలు ఎంత తగ్గించుకుంటే అంత మనసుకు లోచూపు కలుగుతుంది. ఉపసంహరించి మనసుకు రాగద్వేషాలు తగ్గినకోండి, మనసుకు లోచూపు కలుగుతుంది. అది ఉపసంహరించుకుంటుంది, ఉపసంహరించుకుంటుంది, ఉపసంహరించుకుంటుంది. మైండ్ ఆరోగ్య కారోజు విత్డ్రా అవుతుంది. ఉపసంహరించుకుని తాను మూలానది చూచిన వెంటనే అది నశిస్తుంది. అది నశించిన వెంటనే మీరు నశించరు, మీరు ఎవరో మీరు తిరిగిపడతారు. అదే మీ కడసారి జన్మ, అదే మీ చివరి జన్మ, అదే చిటారు కొమ్మ. మనం ఎవరనుకుంటున్నాం? మనస్సు అనుకుంటున్నాం. అంటే మనసు పోతే నేను పోతానని మనకు భయం వేస్తుంది. మనం శరీరం అనుకుంటున్నాం, అంటే శరీరం కాలు బూడిద అయిపోతే మనం పోతామని మనకు భయం వేస్తుంది. శరీరం కనుక మనమైతే శరీరం పోయినప్పుడు పోతాం, మనస్సే కనుక మనమైతే మనసు పోయినప్పుడు పోతాం. కానీ మన శరీరం కాదు, మన మనస్సు కాదు, వీటికి అతీతంగా మనం ఉన్నాం. ఒక సద్వస్తు ఉంది, ఒక సత్యవస్తు ఉంది, దానికి పుట్టుక లేదు, దానికి ముసరితనం లేదు, దానికి చావు లేదు. అది ఉండటం వల్ల అది తెలియబడుతుంది. కానీ దాని సూర్యుడు సహాయం కానీ చంద్ర సహాయం కానీ నక్షత్ర సహాయం కానీ దానికి అక్కర్లేదు. ఆ లోపలటువంటి ఆ సత్యం పట్ల ప్రీతి పెంచుకో, అది కావాలనుకో, దాని ప్రీతిని పెంచుకో, ప్రీతిని పెంచుకో, ప్రీ ఇష్టాన్ని పెంచుకో. అలా పెంచుకుని పెంచుకుని నువ్వు సాధన చేయగా చేయగా ఏదో నాటికి ఈనాటికి ముందు నాటికి అది నీకు స్వంతమవుతుంది, అది నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. వైకుంఠంలో ఏ నారాయణుడు అయితే ఉన్నాడనుకుంటున్నావో ఆ నారాయణుని నీ మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఈ నారాయణ్ణి దర్శించినప్పుడు, ఈ నారాయణ నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు రాకతోటి పోకతోటి పని లేదు, ప్రయాణాలతోటి పని లేదు. శరీరం మరణించిన కానీ నువ్వు ప్రయాణించే నీకు స్వరూపం వ్యక్తమైనప్పుడు, స్వరూపం నీకు నేనుగా నీకు వ్యక్తమైనప్పుడు అప్పుడు నీకు ప్రయాణాలతోటి పని లేదు. పోకతోటి కానీ రాకతోటి కానీ గోయినితోటి కానీ కన్నెనితోటి నీకు కానీ పని లేదు. శవాన్ని ధరించక్కర్లేదు, ఈ శరీరాలను మొయ్యక్కర్లేదు, ఈ మొట్టికాయలు తినక్కర్లేదు. అంటే లోపల మటుకు నువ్వు మొద్దిగా ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఎవరో నీకు తెలియబడిందో అప్పుడు ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. అప్పుడు దేహం ఉందా ఒకటే, ఊడిపోయినా ఒకటే, లోపలికి కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే, ఎంత ఆనంద సముద్రంలో ఊగిసలాడుతా ఉంటే దేవుడు ఉన్నాడా లేదని చర్చ కూడా నీకు రాదు. వాద ప్రతివాదాలతో సంబంధం లేదు. మీరు ఏదైనా కాఫీ తాగుతుంటే నలకేదైనా వచ్చింది అనుకుని మనం బాగా నలకొచ్చింది అనుకోరు. ఏంటి నలకొచ్చింది అనుకుంటారు? ఆనందానుభవం, మీరు ఆనందానుభవం ఊగిసలాడుతుంటే ఈ చర్చలు కూడా నీకు కాఫీలు వచ్చిన నలకల్లాగా ఉంటాయి. ఈ తర్కం కూడా నలకల్లాగా ఉంటుంది. ఈ తర్కాలు, ఈ యుక్తులు, వాదాలు, ఈ ప్రతివాదాలు నీకు ఆనందానుభవం కలిగాక ఇవన్నీ మీ రోత కింద ఉంటుంది. నీకే రోత పడుతుంది. ఎవరు నేను అని ఒక మంత్రం వల్లే జపం చేస్తుంటే పంట పడిపోతుంది. రామానుకోవటం చేరిగ్గా ఉందండి, కృష్ణ అనుకోవటం చేరిగ్గా ఉంది, స్కందా స్కందా అనుకోవటం చేరిగ్గా ఉంది, నారాయణ 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 అనుకోవటం చేరిగ్గా ఉంది. ఈ నేనని ఎవరైతే నీ అలవాటు పడిపోయాను, జన్మ జన్మల నుంచి ఏదైతే నేను కాదు అది నేననుకోవటం అలవాటు పడిపోయి, అది నువ్వెవడు నువ్వెవడు అంటే నాకు ఇది కొత్తగా ఉంటామండి. మీరు అడగమంటున్నారనుకోండి, మా అలవాట్లు మాకం చేరిగ్గా అలవాట్లు పోతాయి. అంటే నువ్వెవడో నువ్వెవడని అడగమంటున్నారు మీరు, వాడిని నేను అనుకుంటున్నాను, దాన్ని నేను ఎలా పోగొట్టుకోమంటారండి? ఇదేం పద్ధతి అండి? ఏదైతే ఇప్పుడు నేనుగా నాకు వ్యక్తమవుతున్నాను అదే నేను అనుకుంటున్నాను. మీరు నన్ను నేను పోగొట్టుకోమంటున్నారు. నన్ను నేను పోగొట్టుకుంటే నేను ఉండాలి కదండి, నేను ఉండాలి కదా. నన్ను నేను పోగొట్టుకుంటే ఎలాగండి? మీరు ప్రశ్న అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఆ ఏదైతే నువ్వు అనుకుంటున్నావు నువ్వు కాదు, అది నువ్వు పోతే నువ్వు పోవయ్యా, నువ్వు ఎవడో నీకు తెలియబడకు. అది ఫైనల్, అది చెటారు కొమ్మ, అది అల్టిమేట్ ట్రూత్. దానికి మొదలు లేదు, దానికి చివరు లేదు, అది అనంతం, అది లేని చోటంటూ లేదు. నువ్వు ఏదైతే ఇప్పుడు నేను పోగొట్టుకోమంటున్నావో నేను పోతే నువ్వు పోవు, నువ్వు ఎవరుగా ఉన్నావు అదిగా తెలియబడతావు. దానికి మొదలు లేదు, మొదలు ఉంటే చివరు ఉంటుంది, మొదలు లేని దానికి చివరు ఉండదు. పుట్టింది చనిపోతుంది, పుట్టం లేవి చనిపోదు. దానికి పుట్టుకలతోటి చావులతోటి సంబంధం లేదు, లోకంతో అనుబంధం లేదు, లోకంతో కూడా సంబంధం లేదు. సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు. సూర్యుడు నువ్వు మనం వెళ్ళి అడిగితే చీకటి ఎలా ఉందంటే వాడు చెప్పలేడు. సూర్యుడు ఇంకా వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే వస్తుంది. అలాగే లోపలటువంటి చైతన్యానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. దానికి ఆనందం తప్పించి దుఃఖం, సూర్యుడికి చీకటి తెలియదు. లోపల చైతన్యానికి ఆనందం శాంతి తప్పించి అశాంతి తెలియదు, దుఃఖం తెలియదు. వేరే భావన తెలియదు. వేరే భావన ఉంటే ముఖం వస్తుంది, ద్వైతంలోంచి దుమ్ము వస్తుంది, అద్వైతంలోంచి ఆనందం వస్తుంది. భయం కూడా ద్వైతంలో నుంచి వస్తుంది, అసూయ భయం అసూయ ద్వైతంలో నుంచి వస్తుంది. ఈ డస్ట్ అంతా ద్వైతంలోంచి వస్తుంది, కోపం కూడా ద్వైతం. నీ మన మీద మనకు కోపం రాదు, ఇతరులను చూస్తే కోపం వస్తుంది, కోపం కూడా ద్వైతంలోంచి వస్తుంది. అద్వైతం ఏమీ లేదు, అద్వైతం అంతా ఆనందమే, అద్వైతం అంటే శాంతి. అదే మూఢుడు చెప్పేది కాదు, అది ఒక అనుభవానికి సంబంధించినటువంటి విషయం. అయితే నిజం అనేది ఎప్పుడు రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, ఒకటిగానే ఉంటుంది. లోపల చైతన్యం కూడా ఒకటిగానే ఉంది, శాంతి ఒకటిగా ఉండటం కాదు, శాంతంగా ఉంది, ఆనందంగా ఉంది. అంటే మీరు ఏమంటున్నారంటే అండి, ఏమంటే మీరు పోగొట్టుకోమంటున్నారు, వాళ్ళు పోగొట్టుకుంటే నాకు ఏం చేయమంటే పోతున్నామో, నాకు భోగం అంటే ఇష్టం, నాకు సరదా భోగం అంటే ఇష్టం, అవి ఎంజాయ్ చేయాలి కదా, నేను వేరుగా ఉండాలి, ఆ వస్తువు వేరుగా ఉండాలి, ఆ వస్తువు వేరుగా ఉండాలి, నేను వేరుగుంటే ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నాడో వాడే మీరు తీసుకో పక్కన పెట్టమంటున్నారు, అదేం పద్ధతి, ఇదేం వేదాంతం ఇది. అక్కడ నారాయణుడు ఉండాలి, నేను ఉండాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఎవరు నారాయణ ఎంజాయ్ చేయాలి, అది దేవుడు ఉండాలి, అక్కడ నేను ఉండాలి, వాడిని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్మెంట్ ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో ఎంజాయ్ చేసేవాడిని మీరు తీసేయమంటున్నారు అని ఈ ప్రశ్న ఇంకొకడు అడుగుతున్నాడు. వీడు ఎవడో కొన్ని ప్లేయర్ అయి ఉంటాడు, మమ్మల్ని హైకోర్టులో ప్లేయర్ అయి ఉంటాడు, నువ్వు తెలివి గలవాడు, వీడు గట్టికాడే ప్రశ్నను కూడా గట్టి అడుగుతున్నాడు. నాకు ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, ఎవడైతే నా లోపల ఎంజాయ్ చేస్తున్నాడో వాడినే తీసేస్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఏంటండి. నాకు శాంతి కావాలని కోరుకుంటున్నాను, ఆ సుఖపడవాలని ఎవడైతే అనుకుంటున్నాడు వాడినే తీసేస్తే ఇంకా సుఖం ఏంటండి అని అడిగితే భగవాన్ ఉన్నారంటే అదే బుల్లబ్బాయ్, అదే నీ సందేహం, అదే బుద్ధిగాడు, అదే నీ సందేహం, అదే అది నీకు అదే అదే అనుమానం వస్తుంది. ఆ నీ ఎంజాయ్మెంట్ ఏం పోదవయ్యా, నీకు లోపలటువంటి ఒక సద్వస్తువు తెలిసిన అనుకో, నీకు ఎంజాయ్మెంట్ పోతుంది అనుకుంటున్నావు, సుఖం పోతుంది అనుకుంటున్నావు. ద్వైతంలో ఒక వస్తువు ఇంకో వస్తువుని ఎంజాయ్ చేస్తుంది, అద్వైతంలో ఒక వస్తువు ఇంకే వస్తువు ఏదైతే ఉందో దాన్ని అదే ఎంజాయ్ చేస్తుంటుంది. నీ ఎంజాయ్మెంట్కి ఏం పడవ, అంటే నేను అడిగి ప్రశ్న అంటే మూల తలంపున్నాను పోగొట్టుకోమంటే ఇంకా నేనెంతకని బతికెందుకు లేదు, నాకు ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, డబ్బులు సంపాదించుకున్నా ఈ డబ్బు ఏం చేసుకుంటారు, నాకు ఎంజాయ్మెంట్ లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం కదా భోగం అనిపించడానికి ఈ డబ్బు సంపాదించుకున్నాను, అధికారం కూడా భోగం కోసమే కదా, అధికారం ఉంటే అందరూ నమస్కారాలు పెడతారు, పనులు చేసినా చేయకపోయినా అయ్యి ఏదో సరదాగా ఉంటున్నది, అధికారం కూడా ఎంజాయ్ చేయిస్తుంది కదా, ఈ మూల తలంపుని తీసుకో పక్కన పెడితే ఇండియన్నీ ఎందుకండి అని నేను అడుగుతున్నాను. అయితే మూలకాలం పోతే ఏం పోదా, నీకు ఎంజాయ్మెంట్ పోదో, ఆ వస్తువు తన ఆ వస్తువు అద్వైతానుభవంలో అద్వైత సుఖంలో ఉండేది అక్కర్లేదు, తను తానే ఎంజాయ్ చేస్తా ఉంటుంది, నీకు ఎంజాయ్మెంట్కి ఏం వద్దు రాదు, అది స్థలం పడ్డొస్తుంది. ఒక అద్వైతానుభవం పొందితే ఎంజాయ్మెంట్ ఉండదేమని ఊహించుకుంటున్నావు, నీ ఊహ కరెక్ట్ కాదు, అది అనుభవానికి తెచ్చుకో, ఊహించుకుంటేది కాదు, మాటకు తెలియదు, ఊహకు అందదు, అది మనస్సు కందేది కాదు, మాటకు అందేది కాదు, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, అనుభవానికి అందుతుంది. ఏంటండి జవాబులోకి వెళ్తున్నది, ప్రశ్న దగ్గర ఉండాలండి మనం, భగవాన్ సమాధానం మొదలు పెట్టలేదు, ప్రశ్న దగ్గరే ఉన్నా ఈ పెద్ద ప్రశ్న వేశాడు. ఒకసారి పేపర్లో కూడా అలా ఉంటుంది, ఒకసారి పెద్ద ప్రశ్న వేస్తాడు, ఆన్సర్ ఒక వాక్యంలో వచ్చేస్తుంది, క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి ప్రశ్న పెద్దదిగా ఉంటుంది, ఆన్సర్ ఒక వాక్యంలో రాసేయచ్చు, ఇది ప్రశ్నే పెద్దదిగా ఉంది. ఎవరు నేను ఎంత ప్రశ్నలో ఉన్నావు, ఇంకా నేను సమాధానంలో ఉన్నాం అనుకుంటున్నాను, ప్రశ్న వేస్తున్నాడు ఎంత కంటిన్యూ అవుతున్నాను ఇంకా క్వశ్చన్, ఎవరు నేను ఒక మంత్రం అనేది జపం చేస్తుంటే బండపారిపోయినట్టు అనిపిస్తుందండి. ఎవరైతే నేను అనుకుంటున్నాను వాళ్ళని నువ్వు ఇవ్వడం అడగటం అంటే నాకు కష్టంగా ఉంది, రామకృష్ణ అనుకోవడం నాకు చేయగా ఉంది అని మీరు చెబుతున్నాడు అని చెప్పి మిగిలిన పద్ధతుల్లో ప్రాథమికం ఇచ్చేది ఉంటుందండి. ఎవరొక రాముడు ఉన్నాడు, ఆయన పూజించుకుంటే మనకు మంచిది, అదే ఒక ఆలంబనం జరుగుతుంది, ఒక పట్టు జరుగుతుంది, చేతికి ఏదో చిక్కుతోంది, రాముడిని జపం చేసుకోండి, రాముడిని ఉపాసన చేసుకోండి, కృష్ణుని ఉపాసన చేసుకోండి అంటే అలా వాడిని నమ్మండి, దేవుని ఒకరిని నమ్మండి అంటే ఏదో ఒక ఆలంబనం జరుగుతుంది. మీరు ఆలంబనాలు ఓడబడతారేంటండి, ఇదే వేదాంతండి. రాముని ధ్యానం చేసుకోమని చెప్పండి, మీరు సపోర్టివ్గా మాకు ఉంటుంది, మేము ఏదో నమ్ముకుని మేము బతుకుతామంటే మేము ఆలంబనాలు ఓడబడతారండి. మీరు ఇప్పుడు ఏదో నమ్ముకుని కాలక్షేపం చేస్తున్నాం, మా నమ్మకాలు ఓడగడతా అంటే మరి మా బతికేమవుతుంది, మేము ఎక్కడ తలదాల్చుకోవాలి, పైగా మూల తలంపు ఎంత లేదు, దేవుడు కూడా అంతే లేదు అంటున్నారు, మీరు దేనితోని గొడవలన్నీ చచ్చి పెడుతున్నారు, వాడు ఉద్ధరిస్తారు వీళ్ళు ఉద్ధరిస్తారని అదే కాలక్షేపం చేస్తున్నాం, వాడు ఉద్ధరించకపోయినా అలా అనుకోవటం లేదు, మాకు కాలక్షేపం వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉద్ధరిస్తారు అయ్యా, నిన్ను ఉద్ధరించుకోవాలి నువ్వు చెబుతున్నావు, మరి ఏ సపోర్ట్లు మేము బతుకుతామంటే ఓడగొట్టాను నువ్వు చూస్తున్నావు, అయితే మిగిలిన పద్ధతుల్లో అంటే మీరు చెప్పిన పద్ధతి కాకుండా ఏదో దేవుడు ఉన్నాడని నమ్మటం వల్ల అది నిశ్చయం ఉంటుంది, ఆ నిశ్చయం మీద ఆ విశ్వాసం మీద నేను ఏదో కాలక్షేపం చేసుకుంటున్నాం, నా సాధన మీద మేము చేసుకుంటున్నాం, అంటే ఒక్కొక్క మెట్టు ఎడుతున్నాం, ఇంకేదో పూజ చేసుకుంటున్నాం ఒక మెట్టు, తర్వాత జపం చేసుకుంటున్నాం, తర్వాత ఏదో ధ్యానం చేసుకుంటున్నాం, ఏదో ఒక మెట్లు 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 దాటి అన్ని వెళుతున్నాం, అలా చేసుకుంటున్నాం. మీరేమంటున్నారంటే నేరుగా వెళ్ళిపో అంటున్నారు, నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోమంటున్నారు, డైరెక్ట్గా వెళ్ళి వస్తున్నారు దాన్ని పట్టుకోమంటున్నారు, నేరుగా లోపల నువ్వు ఏదిగా ఉన్నావు దాన్ని పట్టుకోమంటున్నారు, నువ్వు ఏదిగా ఉన్నావు అదే నువ్వు కానీ దాని కానిగా నువ్వు అనుకున్నావు నువ్వు కాదంటున్నారు. నేను ఒకరి మెట్టు ఒకరి మెట్టు పరిగెత్తికి వెళ్దాం, ఏదో బుర్రబండ మీద అరగంట ప్రయాణం, రిక్షా మీద అరగంట ప్రయాణం, బస్సు మీద అరగంట ప్రయాణం, అలా ఏదో చేసుకుని మేము వెళదామంటే మీరు విమానం మీద వెళ్ళిపోమంటున్నారు, యాక్సిడెంట్ అయితే మేము ఎక్కడ ఉంటాం? అంటే విమాన ప్రయాణం బాగానే ఉంటుంది, యాక్సిడెంట్ అయితే మన మనుషులు కనపడరు. గుర్రబండ యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, ఏది కాలు చేతులు ఉంటే మనుషులు కనిపిస్తారు. మీరు ఏమంటున్నారంటే మీదంతా విమానం మీద వెళ్ళిపోమంటున్నారు, ఏదైతే ఉందో దాన్నే పట్టుకోమంటున్నారు. మీరు నువ్వు కాని గొడవలు నీకెందుకు? నువ్వు కాని దాన్ని నువ్వు అవునా అనుకున్నా అవ్వవు కదా, నువ్వు దేహం అని అనుకున్నావు దేహం అవ్వవు కదా, ఏదైతే అవునో దాన్ని పట్టుకోవాలి. కాని దాన్ని నువ్వు ఎన్ని వేలు జన్మలు అనుకున్నా నువ్వు అవ్వవు. అమలాపురాన్ని కాకినాడ 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 అనుకున్నా కాకినాడ అవుతుంది అమలాపురం అది. అలాగే నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే, మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే, నువ్వు గౌరవం వచ్చినప్పుడు నువ్వు ఆత్మవే, అగౌరవం వచ్చినప్పుడు ఆత్మవే, నువ్వు మంచి చేసిన నువ్వు ఆత్మవే, చెడు చేసిన ఆత్మవే, నువ్వు ఎదురు చేసిన ఆత్మవే, పుట్టిన నువ్వు ఆత్మవే, పుట్టకపోయిన నువ్వు ఆత్మవే, చనిపోయిన నువ్వు ఆత్మవే, పుట్టితో చావు నువ్వు దేహానికి, వికారాలన్నీ మనస్సుకి, ఆకారాలన్నీ కూడా నీ మనస్సుకి. నువ్వు ఏదనుకున్నావు నువ్వు అనుకునేది నువ్వు కాదు, అనుకున్నంత మాత్రం చేత నిజము కానిది, నువ్వు అనుకున్నంత మాత్రం చేత నిజము కానిది నిజం అవ్వదు. ఆరు మూడు తొమ్మిది అనుకున్నప్పుడు తొమ్మిదే, ఆరు మూడు నువ్వు పది అనుకున్నప్పుడు కూడా అది పద, అప్పుడు కూడా తొమ్మిదే. నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే, మనస్సు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే, నువ్వు వికారాలు రా, నువ్వు ఏదో రాగద్వేషాల మధ్యన నువ్వు ఊగిసి వాడుతున్నప్పటికీ అప్పుడు కూడా నువ్వు ఆత్మవే. మనసు బాహ్య ముఖానికి వెళ్ళి నువ్వు ఆత్మవే, లోపలికి వెళ్ళినా నువ్వు ఆత్మవే. అంటే ఆనందం బయట, ఆనందం అనేది బయట లేదు, ఆనందం అనేది లోపల ఉంది. బయటికి వెళ్తే, బయటికి వెళ్తే అశాంతి, లోపలికి వెళ్తే శాంతి, బయటికి వెళ్తే దుఃఖం, లోపలికి వెళ్తే సుఖం, అంటే బయటికి వెళ్తే బంధం, లోపలికెళ్తే మోక్షం. నువ్వు ఉంటేళ్ళకున్నావు చూసుకో, ఏమేది అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటావా, ఎందుకు నేను గంటలు మాట్లాడతాం అని ఒక్క మాటలో నువ్వు చెప్పమంటావా? ఏమీ లేదు అయ్యా, బయటకెళ్తే మనసు, బయటకెళ్తే బంధం, లోపలికెళ్తే మోక్షం. అంతేమయ్యా వేదాంతం అంటే అయిపోయింది. శాస్త్రాలన్నీ కూడా నీకు బయట ఉన్నాయి, పంచకోశాలు కూడా నీకు బయట ఉన్నాయి, కానీ నీకు లోపల లేవు. నీకు శాస్త్రాలు కూడా నీకు బయటే ఉన్నాయి, పంచకోశాలు కూడా నీకు బయటే ఉంది, లోకం కూడా నీకు బయటే ఉంది, దేవుడు కూడా నీకు బయటే ఉన్నాడు, అన్నీ బయటే ఉన్నాయి. కానీ లోపల ఉన్నది నువ్వు ఒక్కడేనవయ్యా, అది తెలిసాక తెలుస్తుంది అంతా అది అని. నేరుగా ఆత్మని అన్వేషించమంటున్నారు, నువ్వు ఏదిగా ఉన్నావో అది దాన్ని పట్టుకోమంటున్నారు. మీరు డైరెక్ట్ నేరుగా వెళ్ళిపో, దారికి వెళ్ళిపో, నాన్ స్టాప్కి వెళ్ళిపో, చిన్న స్టేషన్లో ఆగొద్దు, చిన్న స్టేషన్లో ఆగితే నీకు టైం వేస్ట్ అయిపోతుంది, డైరెక్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో వెళ్ళిపో, నువ్వు డెస్టినేషన్ మర్చిపోకు, గమ్యం మర్చిపోకు, ఎదురులోకి వెళ్ళిపో, అక్కడ కూర్చుని ఇదే కాకినాడ అనుకుంటుంది, నువ్వు అనుకున్నంత మాత్రం చేద్దాం కాకినాడ అవ్వదు అని చెప్పి నీ లక్ష్యం మర్చిపోవద్దు, నీ డెస్టినేషన్ మర్చిపోవద్దు, నీ గోల్ని మర్చిపోవద్దు. ఆ గోల్ని ప్రేమించు, ఆ డెస్టినేషన్ ప్రేమించు. ఏ వస్తువునైతే నువ్వు పొందాలనుకుంటున్నావు అది ప్రేమించకుండా, దాని పట్ల భక్తి లేకుండా, దాని పట్ల అర్పణ భావం లేకుండా, దాని పట్ల దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష లేకుండా, ఆ ఉయర్చే లోపల నుంచి వచ్చే కాంక్ష లేకుండా అది నీకు తెలియబడదు. మనకి దేవుడి మీద విజిస్టర్డ్ మీద ఎలా ఉంటుందో, కొంతమంది సబ్జెక్ట్ మీద ఎలా ఉంటారు. ఈ మధ్య రంగారావు గారని అమెరికాలో 1961లో ఎడి సెటిల్ అయ్యారని, ఆ వివేకానంద కాలేజీలో బిఎస్సీ చేశారు, ఎక్కడో ఎంఎస్సీ చేశారు, కలకత్తా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ లో పిహెచ్డీ పుచ్చుకున్నారు. ఆయన ఈ మధ్యన తిరుమలలో కనిపించి నాకు అన్నారు, నేను ఇంటర్మీడియట్ చదివిన వెంటనే మా నాన్నగారికి ఇంజనీరింగ్ అంటే ఇష్టం, ఇంజనీరింగ్ చదవమని చెప్పారు నాకు, కానీ అభిరుచి అంటే మ్యాథమెటిక్స్ మీద. అప్పుడు నేను చెప్పాను, మీరు నాకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో ఆ సబ్జెక్ట్ లో హైలీ క్వాలిఫైడ్ అవుతాను, అందులో ఎన్ని హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నాయి, ఎన్ని డాక్టరేట్ డిగ్రీస్ ఉన్నాయో ఆ డిగ్రీలన్నీ పుచ్చుకుంటాను, అదే బోధిస్తాను, అదే బోధిస్తూ చనిపోతాను. మ్యాథమెటిక్స్ కోసమే నేను పుట్టాను, మ్యాథమెటిక్స్ కోసమే జీవిస్తున్నాను, మ్యాథమెటిక్స్ బోధిస్తూ చచ్చిపోతాను. డెడికేషన్ టు సబ్జెక్ట్, నీకు ఆ సబ్జెక్ట్ మీద నీకు అంత అన్ని రాకున్నప్పుడు, లేకపోతే నీకు నాలెడ్జ్, నీకు నాలెడ్జ్ పెరగదు. నీకు సబ్జెక్ట్ మీద అంకిత భావం లేకపోతే ఆ నేషనల్ సంబంధించిన నాలెడ్జ్ పెరగదు. అదేవిధంగా లోపల సద్వస్తువుని తెలుసుకోవాలనే కాంక్ష లోపల నుంచి రావాలి. జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, కుంకుడికాయ పులిసి పోసినట్టు, అది లోపల నుంచి ఓరాలి, అది లోపల నుంచి రావాలి. గ్రోత్ అనేది లోపల నుంచి రావాలి, అంతేకాని పైనుంచి పోసేది కాదు, జ్ఞానం అనేది లోపల నుంచి ఊరేది.
అంటే నువ్వు అసలు చేస్తావు అనుకో, టైం వేస్ట్ చేసుకుంటావు అనుకో, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు, అయ్యో ఇదా నేను పొందవలసింది అనుకుంటావు అనుకో, సడన్ గా శరీరం చనిపోతుంది, టైం లేదు జన్మలో నువ్వు పొందటం. అది ధనం వల్ల పొందబడేది కాదు, పాండిత్యం వల్ల పొందబడేది కాదు, యశస్సు వల్ల పొందబడేది కాదు అయ్యా, ఈ గౌరవాల వల్ల ఊరేగింపుల వల్ల పొందబడేది కాదు, శబ్దాలకు అర్థం తెలిసినంత మాత్రమే అది పొందబడేది కాదు. ఒక త్యాగకు మాత్రం, ఒక త్యాగం మాత్రమే ఆత్మ కానిదాన్ని అనాత్మను ఎవడైతే త్యాగం చేస్తాడో వాడి వల్ల వాడికే మాత్రమే అమృత అనుభవం కలుగుతుంది. త్యాగి కాని వాడు జ్ఞానం కాలేదు. అంటే అది నీ నిజం కానిదాన్ని నిజం నిజమని కూర్చుంటావనుకో, వంద జన్మలు కూర్చుంటావనుకో, మళ్ళీ నిజం కాదని తెలిసాక మళ్ళీ సాగా మొదలు పెట్టవస్తుంది. ఈ లోపల నీకు చాలా జన్మలు వేస్ట్ అయిపోతాయి, చాలా కాలం వేస్ట్ అయిపోతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది, నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఈ లోపల నువ్వు చాలా శవాలను మొయ్యవలసి ఉంటుంది, చాలా దుఃఖాలకు గురి కావలసి ఉంటుంది, ఎంతో సఫరింగ్ కి సారూకి నువ్వు గురి కావలసి ఉంటుంది అని భగవాన్ చెప్పి ఆ ప్రశ్న చెప్పే ప్రశ్న ముగిస్తాను ఇప్పుడు. అంటే నువ్వు కానిదాన్ని నువ్వు అనుకో అనుకుంటా అనుకో, కానీ నువ్వు కానిదాన్ని నువ్వు అనుకున్నది మాత్రం చెప్పి నువ్వు అవ్వబోయా, అనుకుంటే ఇష్టం నీకు అనుకోవాలంటే అనుకో. ఇది గద్దనపల్లి, ఇది సగం పలవని కుర్రు, ఇది పలవని కుర్రు, ఇది పలవని కుర్రు, ఇది పలవని కుర్రు నువ్వు అనుకుంటే అనుకుని నీ నోరు ఎవరు ఆపు చేస్తాడు? నువ్వు అనుకుంది మాత్రం కదా ఇది పలవంక రావు. నువ్వు గద్దని పళ్ళు అనుకున్నప్పుడు ఇది గద్దని పళ్ళేవు, నువ్వు ఇది పలంకురు అనుకున్నప్పుడు ఇది పలంకురు కాదు గద్దని పళ్ళేవు. నువ్వు ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మలే, దేహాన్ని అనుకున్నప్పుడు కూడా ఆత్మలే, మనసు అనుకున్నప్పుడు మాత్రం ఆత్మలే, నేను చనిపోతున్నానని దేహ బుద్ధి చెప్పు అనుకున్నప్పుడు కూడా ఆత్మలే. అంటే దేహాభిమానం తగ్గించుకో, ఆ దేహంతో చాలాక్ష్యం బుద్ధి, ఆ దేహంతో చాలాక్ష్యం పొందే నేను పలచబడేది చేయాలి, ఆ మనసు పలచబడాలి. మనసు పలచబడతాను ఏదో రోజు అది చిరిగిపోతుంది, పలచబడిపోతాను చిరగదు. మనసు ఎలా జీవిస్తే పలచబడుతుంది, ఆ జీవించడం నేర్చుకోవాలి. నీకు చేతనైతే తెలిసేది నేర్చుకో, సహనం నేర్చుకో, ఓర్పు నేర్చుకో, బుద్ధిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకో, సమన్వయ దృష్టి నేర్చుకో, సమాన బుద్ధిని నేర్చుకో. ఆ నేర్చుకోవడానికి కూడా ఓర్పు ఉండాలి, ఓర్పు లేకపోతే నువ్వు నేర్చుకోలేవు. ముందు ఓర్పు నేర్చుకో, ఓర్పు నేర్చుకున్న తర్వాత సబ్జెక్టు నేర్చుకోవాలి. ఆత్మను తెలుసుకోవడానికి మీరు చెప్పే మార్గం సూటైన మార్గం, సరళమైన మార్గం, నిదానమైన మార్గం నువ్వే చెబుతున్నావు. అంటే ఆ విషయంలో నిన్ను కన్విన్స్ చేయక్కర్లేదు, నువ్వు అంగీకరిస్తున్నావు. అది తెరకాసు ధైర్యం అంటున్నావు కానీ ఆ సూటైన మార్గం నువ్వు చెబుతున్నావు, అందులో నేను ఇంకా కన్విన్స్ చేయక్కర్లేదు. అది డైరెక్ట్ పాత్ర, ఇండైరెక్ట్ పాత్ర కాదని నువ్వు ఒప్పుకుంటున్నావు. భగవాన్ చెప్తున్నారు, నువ్వు సూటైన మార్గం, డైరెక్ట్ మార్గం, సరళ మార్గం, సూటి మార్గం, స్పష్టమైన మార్గం అని నువ్వే ఒప్పుకుంటున్నావు. కానీ తెరకాసు అక్కడ అంటే అది ఏమిటంటే కష్టం, అన్నిటికంటే కష్టం అని చెబుతున్నాను. నేనేం చెబుతున్నానంటే అన్నిటికంటే తేలికని నేను చెబుతున్నాను. ఇక్కడే నీకు నాకు తేడా వస్తుంది. అన్నిటికంటే కష్టం అని నువ్వు అంటున్నావు, అన్నిటికంటే ఈ డైరెక్ట్ పాత్ర మూలతలం చేత మూలాన్ని అన్వేషించడం అన్నిటికంటే తేలిక అని నేను చెబుతున్నాను. అది ఈజీయెస్ట్ అండ్ ష్యూరెస్ట్, అది ష్యూర్గా నేను ఇంకా ఏమీ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా నేను గమ్యానికి చేర్చి పెడుతున్నది. నువ్వు మిస్లీడ్ అవడానికి అవకాశం లేదు. అంటే అన్నిటికంటే కష్టం అని నువ్వు అంటున్నావు, అన్నిటికంటే తేలిక అని నేను అంటున్నాను. ఇక్కడ మన ఇద్దరం డిఫర్ అవుతున్నాం. అంటే నీవు కాని వాటి వెంట పడటం సులభమైతే, నువ్వు దేహం కాకపోయినా దేహం చుట్టూరు తిరుగుతును, నువ్వు మనసు కాకపోయినా మనసు చుట్టూరు తిరుగుతును, నువ్వు లోకం కాకపోయినా లోకం చుట్టూరు తిరుగుతును, నువ్వు ఏ తలంపు అయితే ఆ మూల తలంపుకి వచ్చే తలంపులే నువ్వనుకుని ఆ తలంపులు చుట్టూ తిరుగుతున్నావు. అన్నీ నీకు సులభంగా ఉండవయ్యా, నీకు తేలిగ్గా ఉందా? ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళమంటే నీకు కష్టంగా ఉందా? ఆ మూల తలంపు యొక్క మూలంలో పడి దాన్ని వెంట పడి వెళ్ళమంటే నీకు కష్టంగా ఉండవయ్యా? నీకు కష్టంగా ఉందా? నీకు ఎందుకు కష్టంగా ఉంటుంది? నువ్వు కానిదాన్ని కూడా పరిగెత్తావు, నీకేమో తేలిక. నువ్వు ఏదైతే అవునో అక్కడికి వెళ్ళటం నీకు కష్టమా? ఏం బాగుండవయ్యా? ఈ మాటలు ఎంత సరసంగా ఉన్నాయి నీకు? అంటే నీ ఇంటికి వెళ్ళమంటే నీకేమో కష్టమైన కోరిక, ఇంటికి వెళ్ళమంటే నీకు తేలిగ్గా ఉందా? అంటే ఏమి లేదు, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళటమే అది అంతకే సాధనం. మన నిజమైన ఇంటికి మనం వెళ్ళటమే సాధనం, అదే మనం చేసే సాధనం. ఎక్కడ ప్రారంభించాలని అడుగుతున్నావు నువ్వు? ఎక్కడ ప్రారంభించాలని అడుగుతున్నావు? ప్రారంభం లేదు, అంతమూ లేదు, దానికి మధురం లేదు, చివర లేదు. ఏది దేహానికి మధురం ఉంది, దేహానికి చివర ఉంది. దేహం పడుతుంది, దేహానికి రోగం వస్తుంది, దేహం స్మశానానికి వెళ్ళిపోతుంది, కాల్చే మూడవుతుంది, కత్తిరించే మట్టి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఆత్మకి ఎక్కడ మొదలు ఉండాలి? నేను రాజిపోతే వండర్ఫుల్ బ్యూటిఫుల్ రాజు. నేను ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? మీ ఆత్మకి ఏమైనా అసలు మొదలు ఉంది? అసలు దానికి దేహానికి మొదలు ఉంది, దేహానికి చివర ఉంది. అది పుట్టుకోలేని దానికి మొదలైంటే అసలు పుట్టుకునే దానికి మొదలు, ఎక్కడ మొదలు పెడతాను కదా, ఎక్కడ మొదలు పెడతాను అంటున్నారు, దానికి అసలు మొదలు ఉందా? ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. నానయ్య పెట్టిన ఉదాహరణ చెప్తాను. నది నువ్వు మీ కారు మీకు రూసినా ఎక్కడికి నెలకి 20 రోజులు కారులో కూర్చుంటాం, రైల్లో కూర్చుంటాం, మేము ప్రయాణం చేసే స్వాములు. కళ ఎలా వస్తున్నాను నాకు, నేను మంచం మీద ఉంటాను కానీ నేను రైల్లో ప్రయాణం చేస్తున్నట్టు, కారులో కూర్చుని మామూలుగా పల్లంపూరు వెళ్తున్నట్టు, మలాపురం వెళ్తున్నట్టు వస్తుంది కళ. అలవాటు అయిపోయి ఆ అలవాటు అయిపోయి అయితే ఒక్కోసారి ఏమవుతుంది, విమానాలు అనేది ఏ లండన్ వెళ్ళి 2-3 సార్లు లండన్ తిరిగి వచ్చాం ఒక్కోసారి మంచం మీద ఉన్న విమానంలో కూర్చున్నట్టు ఉంటుంది. లేదా ఒకసారి రైల్లో కూర్చుని బెర్తలు ఉంటాయి కదా రైల్లో, ఆ బెర్తలో నిద్రపోతున్నాం అనిపిస్తుంది, రైలు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, అంతా స్వప్నం. కానీ నిలుకు వచ్చాక అనిపిస్తుంది మంచం మీద ఉన్నారని అనిపిస్తుంది నాకు. అంటే ఏంటి, ఆ రైలు స్వప్నమే, ఆ ప్రయాణం స్వప్నమే, ఆ కారు స్వప్నమే, ఆ ప్రయాణం స్వప్నమే, గిన్నూరు స్వప్నమే, పల్లంకురు స్వప్నమే, ఈ భూమి స్వప్నమే, ఆ భూమి మీద నడిచే కారు స్వప్నమే, ఆ రైలు స్వప్నమే. అదే ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్నో ప్రయాణాలు చేసాం, ఎన్నో ప్రయాణాలు చేసాం, మా అంశం మీద ఉన్నామని ఎలా అనిపిస్తున్నావు నాకు మెలకు వచ్చాక. అలాగే నీకు ఆత్మానందం కలిగాక ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో సార్లు పుట్టాను, ఎన్నో సార్లు చచ్చిపోయాను, ఎంతో సాధన చేశాను అనుకుంటున్నాను, ఏమీ లేదు, అసలు నేను పుట్టలేదు చావలేదు అని అనుభవం మీకు వస్తుంది. ఆత్మానుభవం కలిగి మీకు అంటే గతించినటువంటి మీకు జన్మలు కూడా నిజం కాదని అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు మీకు ఆత్మానుభవం అయినప్పుడు మీరు చేసినటువంటి సాధన కూడా నిజం కాదని మీకు తెలుస్తుంది. అదండి అది దోష. సర్వేంద్ర ఘోష్ గారి భాషలో భాష చెప్పాలంటే, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్, ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్, ఫర్ సుప్రీం ఫర్ రియాలిటీ రియలైజర్ సోల్స్, డీ కామ్, డీ లైట్, డీ పవర్, డీ బ్లిస్, డీ ఫ్రీడమ్, ది వైట్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది ఫీస్ ఆఫ్ వాళ్ళ వాడు అనుభవించు అనుభవం వాడు అంత అంటే గోదావరికి వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. నీకు ఆత్మానుభవం కలిగినప్పుడు నీ హృదయంలో ఉన్న శాంతి సముద్రం, ఉప్పు సముద్రం కాదు, శాంతి సముద్రం, ఆనంద సముద్రం, ఆ కాంతి సముద్రం, ఆ సుఖ సముద్రం పొంగి పొంగి నీ సహస్రాలను ముంచేసినప్పుడు తెలుస్తుంది దాని యొక్క డ్యూటీస్. దాంట్లో ఆత్మ ఆత్మజ్ఞానంలో ఉన్న సౌందర్యం అంతా కూడా ఆనందం వచ్చి నీ సహస్రాలను ముంచేస్తంటే అప్పుడు తెలుస్తుంది ఇట్టిగా ఈ ఆనందం, ఇట్టిగా సుఖం. ఈ సుఖం దేనితోటి పోలుస్తాం మనం, ఎలాగా ఏంతోటి పోలుస్తాం? ఈ లోకంలో పోలిక కనపడటం లేదే. ఒకవేళ మీరు ఆత్మజ్ఞానం కలిగాక మీకు ఆత్మజ్ఞానంలోంచి ఉదయించే సుఖాన్ని మీకు ఇప్పుడు పోల్చుకుందామని చూస్తే, ఎలాగే దేనితో పోల్చడానికి, ఎత్త మీద ఈ ప్లానెట్ మీద ఆ సుఖాన్ని పోల్చుకోవడానికి మీకు పోలికే కనపడదండి. అటుగా సుఖం మీరు నో కంపారిజన్, నో కంపారిజన్ అంటారు. మీరు పోల్చుకోవడానికి పోలికే కనపడదు మీకు వస్తుంది లోకంలో వస్తుంది. లోకంలో ఏ పోలికే కనపడదు. మేము అడుగుతామంటే దానికి ఎక్కడ ప్రారంభించాలనుకున్నావు, ప్రారంభము లేదు, అంతము లేదు. నువ్వు ఎక్కడ, నువ్వు ఆత్మలే, నువ్వు ఆత్మవే. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవడో నీకు తెలియబడ్డావో అంతటా నేనే ఉన్నాను సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు దేహం గద్దెన పల్లిలో ఉంది, దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి నేను గద్దెన పల్లిలో ఉన్నాను, గద్దెన పల్లిలో ఉన్నాను అనుకుంటున్నావు. అలాగే ఈ దేహగతమైన నేను అనుకుంటాను, ఆత్మగతమైన నేను, ఆత్మానుభవం వచ్చాక ఆత్మగతమైన నేను అనుకుంటుందంటే ఆత్మ అంతటా ఉంది కాబట్టి నేను అంతటా ఉన్నాను, నేను నేనే చూడంటూ లేదు. ఆ అనుభవం నీకు ఎలాగ వస్తుంది, దేహం ఎక్కడైతే నువ్వు ఉన్నావో దేహం నేననుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు గద్దెన పనిలో ఉన్నాను, గద్దెన పనిలో ఉన్నాను ఎలాగ అనుకుంటున్నావు, ఆ దేహగతమైన నేను ఎలాగ చెబుతాను నువ్వు. నీకు ఆత్మానుభవం కలిగినప్పుడు అది అంతటా ఉంది కాబట్టి నేను అంతటా ఉన్నానని అనుభవం నీకు వస్తున్నావు అయ్యా. అంతటా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళతావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావనే సమస్య ఉంటుందే. అంతటా నువ్వు ఉన్నప్పుడు నువ్వు లేని చోటంటే ఎక్కడా ఉండదనుకో. అంతటా నువ్వు ఉన్నావు అనుకో, దానికి మొదలేంటి, చివరేంటి, దానికి ముగింపే ఉంది. దేహం నువ్వు అనుకున్నప్పుడు నేను గద్దెన పనిలో ఉన్నానని ఎలా అనుకుంటున్నావు, ఆత్మానుభవం వచ్చినప్పుడు ఆత్మ అంతటా ఉంది కాబట్టి నేను అంతటా ఉన్నానని నువ్వు అనుకుంటావు. అంతటా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వస్తావు, ఏం సబ్జెక్ట్ వచ్చాను, బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఎక్స్ప్రెషన్ వండర్ఫుల్, ఎంగులు ముక్కలు కాదు అనుభవాన్ని తీసి చెప్పటం. మీరు ఆత్మానుభవం కలిగాక, బ్రహ్మస్థితి కలిగాక నీకు చూడటానికంటూ ఏమీ మిగలదు, వినటానికి ఏమి మిగలదు అయ్యా. అంతటా నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు ఏమి చూస్తావు, అంతటా నువ్వైనప్పుడు వినటానికి ఏముంటుంది, నీకు వినటానికి ఏమి మిగలదు, చూడటానికి ఏమి. ఆ రమణ మహర్షి గారు అని వారు ఎక్కడికైనా యాత్రకు రండి, అది చూపిస్తాను ఇది చూపిస్తాను, చూడటానికి ఏముంది, ఎక్కడికైనా ఒకటే కదా అనేవారు. ఎక్కడికెళ్ళినా తన తానే చూసుకోవాలి. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నువ్వు బాగా అర్థం చేసుకో. నువ్వు నిజం, నీ చేత చూడబడే ఏది నిజం కాదు. నీ చేత నీ దేహం చూడబడుతుంది, నీ చేత నీ మనస్సు చూడబడుతుంది, నీ చేత ఇంద్రియాలు చూడబడుతున్నాయి, నీ చేత నీ సుఖం చూడబడుతోంది, నీ చేత నీ గౌరవం చూడబడుతోంది, నీ చేత నీ అగౌరవం చూడబడుతోంది. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నువ్వు నిజం. అదే ఆత్మ, అదే చైతన్యం, అదే బ్రహ్మ. అక్కడక్కడ ఈ మధ్య దాటలో ఎక్కడ ఈ మధ్యని లెగ్గు, ఈ చిన్న చిన్న స్టేషన్లో ఆగొద్దలుపు. నువ్వు జపం చేసుకో, నీకు జపం ఇష్టమైతే జపం చేసుకో, అలా తరించు. ఒకవేళ ఆ మార్గం నీకు పెద్ద టేస్ట్ లేకపోతే జపం చేసి జప్పు యొక్క కొమ్ములు పట్టుకుని దాని తోక పట్టుకుంటూ, తోక పడితే జాడించి పోతున్నది, కొమ్ములు పట్టుకుని ఆపు చేయదాన్ని. కానీ జపం ఇష్టమైతే చేసుకో, ఆ జపం చేసి జప్పుని తొలగించుకోవాలి. లేదా జప్పుని నువ్వెవడము, నువ్వెవడని ప్రశ్నించి ఆ ప్రశ్న ద్వారా కూడా జప్పుని తొలగించుకోవాలి. అటైనా జప్పుని తొలగించుకోవాలి, ఇటైనా ఆ బుజ్జిగాడిని తొలగించుకోవాలి. ఆ బుజ్జిగాడు దారి ఇస్తేనే కానీ మనకి బ్రహ్మానుభవం కలగదా, మాయ దారి ఇవ్వాలి. దేని గురించి చెబుతున్నావో దాని పాలు కొంత అనుభవం నీకు ఉండాలి. ప్రతి హిస్టరీ మాస్టర్లు ఎక్కడ చెప్పమంటే ఉంటుంది, మనకి ఇతరులను చూసి అసూయ పడటంలో మనకి ఏమీ లేదు, పైగా నష్టం వస్తుంది. ఇతరులను చూసి అసూయ పడతాం అనుకుని మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం చెడిపోతుంది, షుగర్ కంప్లైంట్ వస్తుంది, బీపీ వచ్చేస్తుంది. మనం వాళ్ళని చూసి అసూయ పడితే మనం అసూయ పట్టడం, అసూయ పట్టడం వాళ్ళు బాగుపడటం మానరు, మనం చెడిపోతాం, మనకి ఇంకా బీపీ వచ్చేస్తుంది. అంచేత అర్జున, నువ్వు నాకు భక్తుడువు, నువ్వు నాకు శిష్యుడువు, నువ్వు నాకు బంధువు. నా కూడా ఎన్ని మన ఇద్దరం ఎన్నో ఎంతో కాలం కలిసి జీవించాం. ఆ స్నేహితులం కూడా ఆయన అప్పటికీ నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నువ్వు నాకు బంధువులు కాబట్టి ఇష్టం కాదు వయ్యా. నీలో ఇతరులను చూసి అసూయ పట్టడం అనేది ఎప్పుడు చూడలేదు వయ్యా. ఆ ఒక్క గుణానికి, ఆ గ్రేట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీకి వెనుకపోయి నీకు భగవద్గీత చెబుతున్నావు. నువ్వు అనసూయుడు, అసూయ ఎలా ఉంటుందో తెలియదు, నువ్వు అనసూయుడు. అంచేత నీకు ఈ గీతను, ఈ భగవద్గీతను ఉపదేశిస్తున్నాను వయ్యా అర్జున. మన దుర్మార్గం అంతా ఎక్కడ ఉందంటే ఇతరులను మంచి గుణాలు వదిలేసి చెడ్డ గుణాలను చూస్తూ ఉంటాం. అక్కడ మన దుర్మార్గం అని మనకు అర్థం అవుతుంది. అంటే ఇతరులను మంచి వదిలేసి చెడ్డం చూస్తాం అనుకోండి, దాని అర్థం అయితే మనం చెడ్డవాళ్ళం, వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, మనం చెడ్డవాళ్ళు. మనం చెడ్డవాళ్ళం కాబట్టి వాళ్ళని చెడ్డ కనిపిస్తాం, మనం చెడ్డవాళ్ళు కాదనుకోని వాళ్ళని చెడు కనపడదు అసలు. అందుకే గాంధీ గారి మూడు కోతులు బొమ్మ చెప్పి అది, కళ్ళు మూసుకో అంటే చెడ్డను చూడకు, చెవులు మూసుకో చెడ్డను వినకు, నోరు మూసుకో ఈ నోరుతో చెడ్డ మాట్లాడకు. ఈ మూడు ఇంద్రియాలని, ఈ కళ్ళని, ఈ చెవుల్ని, నోరుని నువ్వు ఎలా ఉపయోగించుకుంటే నువ్వు యోగి అవుతావు. అంటే మూడు కోతుల బొమ్మ నాకు గురువు అని చెప్పాడు. నేను సబర్మతి ఆశ్రమంలో అహ్మదాబాద్ లో కూడా ఆయన వాడుకుని ఆయన కూర్చున్న టేబుల్ దగ్గర, ఆయన కూర్చున్న గదిలో సుమారు 15 సంవత్సరాలు కూర్చున్న గదిలో, అక్కడ ఆ గదిలో రాముడు ఫోటో లేదు, కృష్ణుడు ఫోటో లేదు, ఈ మూడు కోతుల బొమ్మ ఉంది. ఆ మూడు కోతుల బొమ్మే నా గురువు అని చెప్పాడు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటు కానీ తలకాయ ఉన్నవాడికి ఎవరికి తలకాయ పోటు రాదు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటు, శరీరం ఉన్నవాడికి రోగం. అదే మూలతలంపు ఎప్పుడైతే పోయిందో దానికి ఇతర తలంపులు రావు. మూలతలంపు ఉంటే ఇతర తలంపులు వస్తాయి, కానీ మూలతలంపు లేకపోతే ఇతర తలంపులు రానే రావు, వచ్చినవి బాధ పెట్టాం నేను. అసలు రానే రావు ఆ ఇతర తలంపులు ఎలా అంటే కాలిపోయిన తాళిలా ఉంటాయి. ఒకవేళ మూల తలంపు లేని వాడికి ఇతర తలంపులు వచ్చినా ఆ తాడు ఎలా కాలిపోయిన తాడు ఎలా ఉంటాయి. కాలిపోయిన తాడు చూడటానికి తాడు కింద కనిపిస్తుంది, కానీ ఎవరిని బంధించడానికి పనికిరాదు. అంటే మూల తలంపు లేని వాడికి ఇతర తలంపులు వచ్చినా అది నేను బంధించవు. ఆ తలంపులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నేను బంధించవని. పునర్జన్మ హేతువులు కాదు. నువ్వు సాధన చేసి ఏదో మార్గంలో నువ్వు ప్రయాణం చేసి నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏదో పోగొట్టుకో, అప్పుడు నువ్వు ఏదిగా ఉన్నవాళ్ళు నీకు తెలియబడుతుంది. నువ్వు పోగొట్టుకోవాల్సిన దేహాభిమానాన్ని ఆ రోజుకి ఆ రోజు తగ్గించుకోవాలి. మాట అంటే నేను పడవను అంటారు వాళ్ళకి, దేహాభిమానం ఎక్కువ ఉన్నట్టు దేహబుద్ధి ఎక్కువ ఉన్నట్టు. కొంతమంది అంటూ ఉంటారు నేను మాట అంటే పడవను, అంటే వాళ్ళకి దేహాభిమానం ఎక్కువ ఉందన్నమాట. దేహమే నేను అనుకున్నప్పుడు ఎవరైనా మనల్ని చిన్న మాట అంటే మనం తట్టుకోలేము. ఒక చిన్న మాట మనం తట్టుకోలేనప్పుడు అది మనకి బ్రహ్మానందం ఎలా కలుగుతుంది, బ్రాహ్మణ స్థితి ఎలా కలుగుతుంది. ఇంకోటి మనకి సన్మానాలంటే ఇష్టం, అవమానాలంటే మనకి ఇష్టం ఉండదు. మనకి ఎవరైనా సన్మానం చేస్తారంటారనుకోండి, ఇంకా మనకి అదే పరికంకా ఆ రోజు ముస్తాబ్ అయిపోతాం. అర్థంలో 4 సార్లు మనం ముఖం చూసుకుంటాం, చాలా బాగుంది లేదా లేచిన దండలు చూసుకుంటాం, ఇవన్నీ చూసుకుంటాం. సన్మానం అంటే సరదా, అవమానం అంటే ఇష్టం ఉండదు. ఇంకోటి సన్మానాలు ఏమో బయట చూపును పెంచుతాయి, అవమానాలు లోపల చూపును పెంచుతాయి. నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సన్మానాలు ఏమో బయట చూపును పెంచుతాయి, అవమానాలు లోపల చూపును పెంచుతాయి. ఇప్పుడు సన్మానాలు మంచియే, అవమానాలు మంచియే, అని బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దట్ ఇస్ ఆల్సో హైయెస్ట్ సాధన. నువ్వు అవమానాన్ని భరించడం వల్ల కూడా నీ సాధన బలం పెరుగుతుంది. స్వామి శివానంద్ అంటే ఉంటాడు, బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన, దట్ ఇస్ ఆల్సో హైయెస్ట్ సాధన. నీకు ఎప్పుడైతే అవమానాలు భరించావు అది కూడా నీవు డీపెన్ అవుతావు, అది నీకు లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలగటం వల్ల నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మవిద్య తెలుస్తుంది. అర్జున అన్ని విద్య అనేక విద్యలు ఉన్నాయి కానీ నేను ఆత్మవిద్యను జ్ఞానం అంటే ఏం లేదు అయ్యా. నువ్వెవరో నువ్వు తెలుసుకోవటమే జ్ఞానం, నువ్వెవరో నువ్వు తెలుసుకోవటమే నిర్వాణ స్థితి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవటమే నేనెవరో నువ్వు తెలుసుకుంటే శాంతి తెలియకపోతే అశాంతి, తెలిస్తే సుఖం తెలియకపోతే దుఃఖం, తెలిస్తే మోక్షం తెలియకపోతే బంధం. అంచేత నేనెవండి నేనెవండి అంటే దాని అర్థం ఏంటంటే ఊయి దిస్తే ఊయమ్మాయి ఊయమ్మాయి అంటే నేనెవండి అంటే ఊయి దిస్తే ఏదైతే నీ లోపల నుండి నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను ఎవరండి. కొంతమంది మీరెవరంటే మేము రాజులు అంటారు, కొంతమంది మీరెవరంటే మేము బ్రాహ్మణ అంటారు, అది మీ కులం పేరు. రైల్లో కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మీరెవరంటే మీరు రాజులనో బ్రాహ్మణ్సనో చౌదరీసనో నాయుడు అని ఇలా చెప్తుంటారు, అది కులానికి సంబంధించిన విషయం. ఇది యోగ భాషలో ఈ ప్రశ్న వస్తుంది. రాముడు వచ్చి తలుపు కొడతాడు, వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు, సాందీపుడి దగ్గర కృష్ణుడు నేర్చుకున్నాడు, వశిష్ఠుడి దగ్గర రాముడు నేర్చుకున్నాడు, వారి వశిష్ఠుడు లోపల ఉంటాడు. సరసాధన మనం కూడా ఇంట్లో వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు తలుపు ఎవరైనా కొడితే తొందరగా తలుపు తిని ఎవరు వారని అడుగుతాం. రామచంద్రుడు తలుపు తట్టాడు, తలుపు తడితే వశిష్ఠుడి గారు ఏమన్నారంటే ఎవరు వారు అన్నారు, మనం అంటాం కదా తలుపు తడితేనే ఎవరు వారు అంటాం, ఎవరు వారు అన్నారు వశిష్ఠుడు. అయితే వారు ఏమన్నారంటే నేను అన్నారు. ఆ నేను నువ్వంటే ఎవరు అన్నారు, అంటే నేను దశరథుడి గారి అబ్బాయిని అన్నాడు. వాడు ఏమన్నాడు, దశరథుడి గారి అబ్బాయిని అన్నాడు. అలా కాదు అయ్యా, నీ మీ తండ్రి గారి పేరేంటి, మీ తండ్రి గారి పేరేంటని అడిగితే నేను దశరథుడి గారి అబ్బాయిని అని చెప్తాను, మీ అమ్మగారి పేరేంటని అడిగితే కౌశల్య గారి అబ్బాయిని అని చెప్తాను. నేను అడిగేది అది కాదు, ఎవరు వారు అన్నాను. నువ్వేమన్నావు, నేను అన్నాడు. ఆ నేను నేను అని చెప్తే అన్ని చేయకూడదు, అది దానికి సమాధానం చెప్తున్నావు. అంటే దానికి సమాధానం వస్తే జ్ఞానం, దానికి సమాధానం రాకపోతే జ్ఞానం, దానికి సమాధానం రాకపోతే బంధం, వస్తే మోక్షం. ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో ఆ నేను నువ్వు కాదు, ఆ నేను నువ్వు కాదు కాబట్టి నువ్వు విచారణ చేసి దాన్ని పోగొట్టుకోమంటున్నావు. అదే నువ్వైతే దానికి విచారణ ఎందుకు కదా, అదే నువ్వైతే దానికి నీ విచారణ అక్కర్లేదు. అది నువ్వు కాదు కాబట్టి, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాన్ని విచారణ చేసి తొలగించుకోవాలి. ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో దాని మూలాన అది దర్శిస్తేనే కానీ, దాని మూలాన అది చూస్తేనే కానీ అది నశించు. దాని మూలంలోకి వెళ్లే వరకు వేటగాడు ఏ విధంగా అయితే జంతువుని వేటాడుకుంటూ వెళ్తాడో ఆ మూల తలంపును పట్టుకుని, ఆ మూల తలంపును విడిచిపెట్టకుండా మిగతా తలంపులకి మూల తలంపులకు ఉన్న భేదాన్ని తెలుసుకుని ఆ మూల తలంపునే నువ్వు పట్టుకుని ఉండి దాన్ని ఉపసంహరించి 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 అది ఎంత దాని మూలం ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు వెళ్ళితే అది నీకు తెలియబడుతున్నాయా, నీకు జ్ఞానం ఉదయం అవుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సర్వసాధారణంగా వేదాంత గ్రంథాల్లో ఏముంటుందంటే ఎక్కువ మనకి సాధన చెయ్యండి సాధన చెయ్యండి సాధన చెయ్యండి అని చెప్తూ ఉంటారు. రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే సాధన చేసేవాడిని తీసేయండి, సాధన చేసేవాడిని తీసేయండి అని, సాధన చేసేవాడిని తీసేయండి అని ఆయన చెప్తారు. వారు అటు వస్తున్నారు వీరిటి వస్తున్నారు, వారేమో అటు వస్తున్నారు వీరిటి వస్తున్నారు, సాధన చెయ్యండి సాధన చెయ్యండి సాధన చేయండి అని అన్ని చెప్తాంటే ఈయనంటారు సాధన చేస్తున్నాడు కదా ఎవడప్పుడు లోపల, ఆయన తీసేయండి ఆయన తీసేయండి ఆయన ఎలిమినేట్ చేయండి ఆయన రిమూవ్ చేయండి, వాడే దొంగ వాడే దొంగ వాడే దొంగ అని ఏం చెబుతున్నాడు. అరుణాచల శివన్ అరుణాచల శివన్ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల అంటే వారిని భగవంతుని నిరంతరము స్మరించడం వల్ల కూడా ఈ మూల తలంపు పోతున్నట్టుంది. కాన్స్టాంట్ రిమెంబరెన్స్, కాన్స్టాంట్ కాంటాక్ట్, కాంటాక్ట్ విత్ గాడ్, లార్జెస్ట్ కాంటాక్ట్ విత్ ఆల్మైటీ విత్ గాడ్, విత్ ట్రూత్ లార్జెస్ట్ కాంటాక్ట్ విత్ ట్రూత్ విత్ గాడ్ విత్ ఆల్మైటీ విత్ నేకెడ్ ట్రూత్. అలాగే మూల తలంపు నేషిస్తున్నట్టు ఈశ్వరుడు మానసికమైన అనుబంధం పెట్టుకోవటం వల్ల మెంటల్ కాంటాక్ట్ లార్జెస్ట్ కాంటాక్ట్.
అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలించువు అరుణాచలం.
అంటే ఈశ్వరుని స్మరించగా 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 స్మరించేది నేను కూడా పోతున్నానమాట. స్మరించి స్మరించగా 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 స్మరించి నేను నశించిపోతున్నాను. స్మరణ వల్ల కూడా నువ్వు ముక్తిని పొందొచ్చు. అంటే ఆ ఈశ్వర అనుబంధం మానసికమైన అనుబంధం వల్ల, ఆ మానసికమైనటువంటి జపం నిరంతరము జపించడం వల్ల, ఈశ్వరుని జపించడం వల్ల కూడా ఆ జపు కూడా నశిస్తాడు. అదే మానసికమైన అనుబంధం ఉండాలి ఈశ్వరుడితో, ఆ కంట్రోలర్తో.
అరుణ ఆచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఊరొర్రు చెర్రుగక ఊరొర్రు చెర్రుగక ఊరొర్రు చెర్రుగక ఊరొర్రు చెర్రుగక ఊరూరు చెర్రుగక ఊరూరు చెర్రుగక ఉల్లము నిను గని అనగా నీ జుచి చూపును అరుణాచల.
ఈ దొంగనేనికి నీ శక్తి ఎంత ఉందో, నీ జ్ఞానం ఎంత ఉందో, నీ వైభవం ఎంత ఉందో ఈ దొంగనేనికి తెలియటం లేదు. నీ శక్తిని ఒకసారి దొంగనేనికి చూపించు, నీ వైభవాన్ని ఈ దొంగనేనికి చూపించు, నీ శాంతిని నీ కాంతిని దొంగనేనికి చూపించు. చూపిస్తే అందులో అణిగిపోతుంది, నువ్వు చూపించకపోతే ఇది అణిగిపోతుందా? దీన్ని నేను పోగొట్టుకోగలను. నీ శక్తిని చూపించబోయే దొంగనేనికి నీ శక్తిని చూపిస్తే దాని అంతలో అణిగిపోతుంది. నీ వైభవాన్ని చూపించు, నీ జ్ఞానాన్ని చూపించు, నీ అనంతత్వాన్ని చూపించు, నువ్వు అణిగిపోతాడోయ్యా. వాడు నువ్వు చూపిస్తే నీ శక్తి నువ్వు చూపిస్తే వీడు అణుగుతాడు, కానీ నీ జ్ఞానాన్ని చూపించకుండా నీ శాంతిని చూపించకుండా వీడు అణగడవయ్యా. ఒకసారి నా ఇంటి కరుణించి నా ఇంటి కృప చూపించు సార్ అరుణాచలేశ్వరుడు. ఈ జీవుడికి నీ యొక్క శక్తిని చూపిస్తేనే కానీ వీడు అణుగుతాడా? అణిగితేనే కానీ నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా కలగదవయ్యా అని చెప్పకుండా చెప్పటం.
ఊర్రొర్రు చెర్రుగక్క ఊరొర్రు చెర్రుగక్క ఊరొర్రు చెర్రుగక్క ఊరొర్రు చెర్రుగక్క ఊరొర్రు చెర్రుగక్క ఉల్లము నిముగని అనగా నీ జుచి చూపుము అరుణాచల. గిరిరూపమైన కరుణా సముద్రము,
నువ్వెంత కరుణా సముద్రము, కానీ కొండలేగా కనిపిస్తున్నావు, రాయిలేగా కనిపిస్తున్నావు. నువ్వు కరుణా సముద్రుడవి, జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం ఉన్నవాడికి తెలుస్తుంది నువ్వు కరుణా సముద్రం అని.
గిరిరూపమైనట్టి కరుణా సముద్రమ నా కృప చేసిన నీళ్ళము అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.